న్యాయాధిపతులు 1వ అధ్యాయము. యెహోషువ చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయడానికి తమలో ఎవరు ముందుగా వాళ్ళ మీదికి వెళ్లాలో యెహోవా తమకు తెలపాలని ప్రార్థన చేశారు. యెహోవా, ఆ దేశాన్ని యూదా జాతి వారికి ఇచ్చాను, వాళ్లే ముందు వెళ్ళాలి అని చెప్పాడు. అప్పుడు యూదా జాతి వాళ్ళు తమ సహోదరులైన సిమ్యోను జాతి వారితో, మనం కనానీయులతో యుద్ధం చేయడానికి మా వాటా భూమిలోకి మాతో కలిసి రండి, మేము కూడా మీతో కలిసి మీ వాటా భూమిలోకి వస్తాం అని చెప్పారు. సిమ్యోనీయులు వాళ్ళతో కలిసి వెళ్లారు. కనానీయుల మీదకి యూదావారు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీయులను వారికి అప్పగించాడు. గనుక వాళ్ళు బెజేకు ప్రాంతంలో 10,000 మందిని హతం చేశారు. వాళ్ళు బెజేకు దగ్గర అదోనీరాజు బెజేకును చూసి అతనితో యుద్ధం చేసి కనానీయులను, పెరిజ్జీయులను హతం చేశారు. అదోనీ బెజేకు పారిపోయినప్పుడు వాళ్ళు అతన్ని తరిమి పట్టుకుని అతని కాళ్ళు చేతుల బొటనవేళ్లు కోసేశారు. అప్పుడు అదోనీ బెజేకు, ఇలా కాళ్ళు చేతుల బొటనవేళ్లు కోసిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకునేవాళ్ళు, నేను చేసిన దానికి దేవుడు నాకు ప్రతిఫలమిచ్చాడు అన్నాడు. వాళ్ళు అతన్ని యెరూషలేముకు తీసుకువచ్చారు. అతడు అక్కడ చనిపోయాడు. యూదా వంశం వారు యెరూషలేముపై కూడా యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లగొట్టి ఆ పట్టణాన్ని కాల్చివేశారు. తరువాత యూదా వంశం వారు అరణ్య ప్రాంతాల్లో, దక్షిణ దేశంలో లోయలో ఉన్న కనానీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్లారు. ఇంకా యూదా వంశం వారు హెబ్రోనులో ఉన్న కనానీయుల మీదకి వెళ్లి షేషయ్యని, అహీమానుని, తల్మయ్యని హతం చేశారు. వారు హెబ్రోనులో ఉండి దెబీరులో నివాసం ఉంటున్న వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్లారు. హెబ్రోనుకు అంతకు ముందు పేరు క్రియాతర్బా. అక్కడ షేషయి, అహీమాను, తల్మయి అనే వాళ్ళని హతమార్చారు. అక్కడ నుండి వారు దెబీరులో కాపురం ఉంటున్న వారిని హతమార్చారు. దెబీరును పూర్వం కిరియాత్ సేపేరు అనేవారు. కిరియాత్ సేపేరును కొల్లగొట్టిన వాడికి నా కుమార్తె అక్షాను ఇచ్చి పెళ్లి చేస్తాను అని కాలేబు ప్రకటించినప్పుడు కాలేబు తమ్ముడు కనాజు కొడుకు ఒత్నీయేలు దాన్ని పట్టుకున్నాడు. గనుక కాలేబు తన కుమార్తె అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె తన భర్త ఇంటికి వచ్చాక తన తండ్రిని కొంత పొలం అడగమని అతన్ని ప్రేరేపించింది. ఆమె గాడిద దిగినప్పుడు కాలేబు నీకేం కావాలి అని అడిగాడు. అందుకు ఆమె, నాకు దీవెన ఇవ్వు, నాకు దక్షిణ భూమి ఇచ్చావు, నీటి మడుగులు కూడా నాకు ఇవ్వు అంది. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులు, పల్లపు మడుగులు ఇచ్చాడు. మోషే మామ అయిన కేయీను వారసులు యూదా వంశం వారితో కలిసి ఖర్జూర చెట్ల పట్టణములో నుంచి ఆరాదుకు దక్షిణం వైపు ఉన్న యూదా అరణ్యానికి వెళ్లి అక్కడ ఆ జనంతో కలిసి నివసించారు. యూదా వంశం వారు తమ సహోదరులైన సిమ్యోనీయులతో కలిసి వెళ్లి జెఫతులో ఉంటున్న కనానీయులను హతం చేసి ఆ పట్టణాన్ని నాశనం చేసి ఆ పట్టణానికి హోర్మా అనే పేరు పెట్టారు. యూదా వంశం వారు గాజాను, దాని ప్రాంతాన్ని, అస్కేలోనును, దాని ప్రాంతాన్ని, ఎక్రోనును, దాని ప్రాంతాన్ని ఆక్రమించారు. యెహోవా యూదా వంశం వారికి తోడుగా ఉన్నాడు కనుక వాళ్ళు కొండ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మైదాన ప్రాంతాల్లో ఉంటున్న వాళ్లకు ఇనుప రథాలు ఉన్న కారణంగా వాళ్ళను తరిమివేయలేకపోయారు. మోషే మాట ప్రకారం హెబ్రోనును కాలేబుకు ఇచ్చినప్పుడు అతడు 3 ఆనాకు వంశీకులను అక్కడ నుంచి పారద్రోలి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కాని బెన్యామీనీయులు యెరూషలేములో ఉంటున్న యెబూసీయులను వెళ్లగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో నేటి వరకు యెరూషలేములో కలిసి నివసిస్తున్నారు. యోసేపు సంతతి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు. పూర్వకాలములో లూజు అనే పేరు గల బేతేలును వేగు చూడడానికి యోసేపు గోత్రికులు దూతలను పంపినప్పుడు ఆ గుడాచారులు ఆ పట్టణములో నుంచి ఒకడు రావడం చూసి, దయచేసి ఈ పట్టణంలోకి వెళ్లే దారి మాకు చూపిస్తే మేము నీకు ఉపకారం చేస్తాము అని చెప్పారు. అతడు ఆ పట్టణంలోకి వెళ్లే దారి వాళ్ళకు చూపించినప్పుడు వాళ్ళు ఆ పట్టణంలోని వారిని కత్తివాత హతం చేశారు. అయితే ఆ వ్యక్తిని, అతడి కుటుంబంలోని వాళ్ళందరినీ వదిలేశారు. ఆ వ్యక్తి హిత్తియా దేశానికి వెళ్లి ఒక పట్టణం కట్టించి దానికి లూజు అనే పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ దాని పేరు అదే. మనిషే గోత్రం వారు బెసేయానును, తైనాకును, దోరును, ఇబ్లేయామును, మెగిద్దో పట్టణాలను, వాటి పల్లెలను వశం చేసుకోలేదు. ఎందుకంటే కనానీయులు ఆ ప్రదేశంలోనే ఉండాలని తెగించి పోరాడారు. ఇశ్రాయేలీయులు బలం పుంజుకున్న తరువాత కనానీయులతో వెట్టి పనులు చేయించుకున్నారు గాని వాళ్లను పూర్తిగా వెళ్లగొట్టలేదు. ఎఫ్రాయిమీయులు గెజేరులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు. గెజేరులో కనానీయులు వాళ్ళ మధ్యే నివాసం ఉన్నారు. జెబులోనీయులు కిత్రోనులో ఉన్నవాళ్లను, నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు. కనానీయులు వారి మధ్యే ఉంటూ వాళ్లకు వెట్టి పనులు చేసేవాళ్లుగా ఉన్నారు. ఆషేరీయులు అక్కోలో ఉన్నవాళ్లను, సీదోనులో ఉన్నవాళ్లను, అహ్లాబు వారిని, అగ్జీబు వారిని, హెల్బా వారిని, ఆపేకు వారిని, రెహూబు వారిని, ఆ ప్రదేశంలో ఉన్న కనానీయులను వెళ్లగొట్టకుండా వాళ్ల మధ్యనే నివాసం ఉండనిచ్చారు. నఫ్తాలీయులు బెత్సేమిసు వారిని, బెతనాతు వారిని వెళ్లగొట్టలేదు. బెత్సేమిసులో ఉన్న వాళ్ళ చేత, బెతనాతులో ఉన్న వాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకున్నారు. అమోరీయులు దానీయులను మైదాన ప్రాంతానికి రానివ్వకుండా కొండ ప్రదేశానికి వెళ్లగొట్టారు. అమోరీయులు ఎరేసు కొండలో, అయ్యాలోనులో, సయిల్బీములో నివాసం ఉండాలని గట్టి పట్టుపట్టినప్పుడు యోసేపు గోత్రికులు బలవంతులు గనుక వాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకున్నారు. అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని అస్సేలా వరకు వ్యాపించింది. న్యాయాధిపతులు 10వ అధ్యాయము. అబీమెలెకు తరువాత ఇస్సాకారు గోత్రం వాడు, దోదో మనవడు, పువ్వా కొడుకు అయిన తోలా న్యాయాధిపతిగా నియామకం అయ్యాడు. అతడు ఎఫ్రాయిమీయుల మన్యంలో షామీరులో నివాసం ఉండేవాడు. అతడు 23 సంవత్సరాలు ఇస్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు చనిపోయినప్పుడు అతన్ని షామీరులో పాతిపెట్టారు. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు వచ్చాడు. అతడు 22 సంవత్సరాలు ఇస్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతనికి 30 మంది కొడుకులున్నారు. వాళ్ళు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవాళ్ళు. వాళ్లకు 30 ఊళ్ళు ఉండేవి. ఈ రోజు వరకు వాటికి యాయీరు గ్రామాలని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నాయి. యాయీరు చనిపోయినప్పుడు అతన్ని కామోనులో పాతిపెట్టారు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో మళ్లీ చెడుగా ప్రవర్తించి యెహోవాని విడిచిపెట్టి ఆయన సేవ మాని బయలులు, అస్తారోతులు అనే అరామీయుల దేవతలను, సీదోనీయుల దేవుళ్లను, మోయాబీయుల దేవుళ్లను, అమ్మోనీయుల దేవుళ్లను, ఫిలిస్తీయుల దేవుళ్లను పూజించడం మొదలుపెట్టారు. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వాళ్ళను అప్పగించాడు. గనుక వాళ్ళు ఆ సంవత్సరం మొదలు ఇశ్రాయేలీయులను, అంటే యోర్దాను నది అవతల ఉన్న గిలాదులోని అమోరీయుల దేశంలో కాపుర ఉన్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరాలు చితకగొట్టి అణిచివేశారు. ఇంకా అమ్మోనీయులు యూదా దేశస్థులతో, బెన్యామీనీయులతో, ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయడానికి యోర్దాను దాటినందువల్ల ఇశ్రాయేలీయులకు గడ్డు పరిస్థితులు దాపురించాయి. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ దృష్టిలో పాపం చేశాం, మా దేవుణ్ణి విడిచి బయలులను పూజించాం అని యెహోవాకు మొర్రపెట్టారు. యెహోవా ఐగుప్తీయుల వశంలో నుంచి, అమ్మోరీయుల వశంలో నుంచి, అమ్మోనీయుల వశంలో నుంచి, ఫిలిస్తీయుల వశంలో నుంచి మాత్రమే కాకుండా సీదోనీయులు, అమాలేకీయులు, మాయోనీయులు మిమ్మల్ని బాధపరిచినప్పుడు వాళ్ళ వశములో నుంచి కూడా నేను మిమ్మల్ని రక్షించాను కదా. అయితే మీరు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను పూజించారు, గనుక నేను ఇక మిమ్మల్ని రక్షించను. మీరు వెళ్ళి మీరు కోరుకున్న దేవుళ్ళకు మొర్రపెట్టుకోండి, మీ బాధకాలంలో అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో అని ఇశ్రాయేలీయులతో అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేం పాపం చేశాము, నీ దృష్టికి ఏది ఇష్టమో దాని ప్రకారం మాకు చెయ్యి, దయచేసి ఈ రోజు మమ్మల్ని రక్షించు అని చెప్పి యెహోవాను సేవించడానికి వాళ్ళ మధ్య ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించివేశారు. ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురావస్థను చూసి సహించలేకపోయింది. అప్పుడు అమ్మోనీయులు గిలాదులో శిబిరం వేసుకుని ఉన్నారు. ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడి ఉన్నారు. కాబట్టి ప్రజలు అంటే గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి పూనుకున్నవాడు ఎవడో అతడు గిలాదు నివాసులందరికీ ప్రధాని అవుతాడు అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమగల బలశాలి. అతడు ఒక వేశ్య కొడుకు. యెఫ్తా తండ్రి గిలాదు. గిలాదు భార్య అతనికి కొడుకులను కన్నప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై యెఫ్తాతో, నువ్వు అన్యస్త్రీకి పుట్టావు కాబట్టి మన తండ్రి ఇంట్లో నీకు భాగం లేదు అన్నారు. యెఫ్తా తన సహోదరుల దగ్గర నుంచి పారిపోయి టోబు దేశంలో నివాసం ఉన్నప్పుడు అల్లరిమూకులు యెఫ్తా దగ్గరికి వచ్చి అతనితో కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. కొంతకాలం తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు గిలాదు పెద్దలు టోబు దేశం నుంచి యెఫ్తాను రప్పించడానికి వెళ్ళి, నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేద్దాం అని యెఫ్తాతో చెప్పారు. అందుకు యెఫ్తా, మీరు నా మీద పగబట్టి నా తండ్రి ఇంట్లో నుంచి నన్ను తోలేశారు కదా, ఇప్పుడు మీకు బాధ వచ్చినప్పుడు నేను కావలసి వచ్చానా అని గిలాదు పెద్దలతో అన్నాడు. అప్పుడు గిలాదు పెద్దలు, అందుకే మేము నీ దగ్గరికి మళ్లీ వచ్చాం, నువ్వు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేస్తే గిలాదు నివాసులమైన మా అందరి మీద నువ్వు అధికారివి అవుతావు అని యెఫ్తాతో అన్నారు. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకువెళ్లిన తరువాత యెహోవా వాళ్ళను నా చేతికి అప్పగిస్తే నేనే మీకు ప్రధాని నవుతానా అని గిలాదు ఆ పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు, ఖచ్చితంగా మేము నీ మాట ప్రకారం చేస్తాము, యెహోవా మన ఇరువురి మధ్య సాక్షిగా ఉంటాడుగాక అని యెఫ్తాతో అన్నారు. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కలిసి వెళ్ళినప్పుడు ప్రజలు అతన్ని తమకు ప్రధానిగా అధిపతిగా నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన వాగ్దానాల సంగతి అంతా వినిపించాడు. యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరికి వర్తమానికులను పంపి, నాకు నీకు మధ్య ఏమీ జరగలేదు కదా, నువ్వు నా దేశం మీదికి యుద్ధానికి ఎందుకొచ్చావు అని అడిగాడు. అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అర్నోను మొదలు యబ్బోకు వరకు యొర్దాను వరకు నా దేశం ఆక్రమించుకున్నందుకే నేను వచ్చాను, కాబట్టి మనం శాంతియుతంగా ఉండేలా ఆ దేశాలను మళ్లీ మాకప్పగించు అని యెఫ్తా పంపిన వర్తమానికులతో సమాచారం పంపాడు. అప్పుడు యెఫ్తా మళ్లీ అమ్మోనీయుల రాజు దగ్గరికి ఇలా కబురంపాడు. యెఫ్తా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయులు మోయోబ దేశాన్నైనా అమ్మోనీయుల దేశాన్నైనా ఆక్రమించుకోలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాదేశుకు వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరికి మనుషులను పంపి, నీ దేశం గుండా దయచేసి తమను వెళ్లనిమ్మని అడిగినప్పుడు ఎదోము రాజు ఒప్పుకోలేదు. వాళ్ళు మోయోబు రాజు దగ్గరికి అలాంటి వర్తమానమే పంపారు గాని అతడు కూడా నేను వెళ్లనివ్వనని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివాసం ఉన్నారు. తరువాత వాళ్ళు అరణ్య ప్రయాణం చేస్తూ ఎదోమీయుల దేశం మోయాబీల దేశం చుట్టూ తిరిగి మోయాబుకు తూర్పు దిక్కులో కనాన దేశంలో ప్రవేశించి అర్నోను అవతల వైపున మకాం వేశారు. వాళ్ళు మోయాబు సరిహద్దు లోపలికి వెళ్లలేదు. అర్నోను మోయాబుకు సరిహద్దు గదా. ఇశ్రాయేలీయులు అమోరియుల రాజు సీహోను అనే ఎస్బోను రాజు దగ్గరికి దూతలను పంపి, మీ దేశం గుండా మా స్థలానికి మమ్మల్ని దయచేసి వెళ్లనిమ్మని అతని దగ్గర మనవి చేసినప్పుడు సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశంలో నుంచి వెళ్లనివ్వక, తన ప్రజలందరినీ సమకూర్చుకుని యాహూనులో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త ప్రజలను ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు ఆ ప్రజలను హతం చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరియుల దేశం అంతా స్వాధీనం చేసుకుని అర్నోను నది మొదలు యబ్బోకు వరకు అరణ్యం మొదలు యొర్దాను వరకు అమోరియుల ప్రాంతాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరియులను తన ప్రజల ముందు నిలవకుండా తోలివేసిన తరువాత నువ్వు దాన్ని స్వాధీనం చేసుకుంటావా? స్వాధీనం చేసుకోవడానికి కెమోషు అనే నీ దేవత నీకిచ్చిన దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుటి నుంచి ఎవరిని తోలివేస్తాడో వాళ్ళ స్వాస్థ్యం మేము స్వాధీనం చేసుకుంటాము. మోయాబు రాజైన సిప్పోరు కొడుకు బాలాకు కంటే నువ్వు గొప్పవాడివా? అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనా కలహమాడే సాహసం చేశాడా? ఎప్పుడైనా వాళ్ళతో యుద్ధం చేశాడా? ఇశ్రాయేలీయులు హెష్బోనులో దాని ఊళ్ళల్లో, అరోయేరులో దాని ఊళ్ళల్లో, అర్నోను తీరాల పట్టణాలన్నిటిలో 300 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నప్పుడు ఆ సమయంలో నువ్వెందుకు వాటిని పట్టుకోలేదు? నేను నీ పట్ల తప్పు చేయలేదు. నువ్వే నా మీదకు యుద్ధానికి రావడం వల్ల నా పట్ల తప్పు చేస్తున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా ఈరోజు ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు న్యాయం తీర్చుగాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకోలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చినప్పుడు అతడు గిలాదులో మనష్షేలో సంచారం చేస్తూ గిలాదు మిస్పాల నుంచి అమ్మోనీయుల దగ్గరికి సాగి వెళ్ళాడు. అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మొక్కుకున్నాడు, నువ్వు నాకు అమ్మోనీయుల మీద జయం ఖచ్చితంగా ఇస్తే నేను అమ్మోనీయుల దగ్గర నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నప్పుడు నన్ను ఎదుర్కోవడానికి నా ఇంటి ద్వారము నుంచి బయలుదేరి ఏది వచ్చినా అది యెహోవాకు ప్రతిష్ట చేస్తాను, ఇంకా దహనబలిగా దాన్ని అర్పిస్తాను అన్నాడు. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళగా యెహోవా అతనికి జయం ఇచ్చాడు గనుక అతడు వాళ్ళని, అంటే అరోయేరు మొదలు మిన్నీతుకు వరకు అబిల్కే రామీము వరకు 20 పట్టణాల వాళ్ళను ఎవరూ మిగలకుండా హతం చేశాడు. ఆ విధంగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ముందు నిలువలేక వారికి లొంగిపోయారు. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కూతురు తంబురులతో నాట్యంతో బయలుదేరి అతనికి ఎదురొచ్చింది. ఆమె తప్ప అతనికి మగ సంతానమే గాని ఆడసంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కూతురా, నువ్వు నన్ను ఎంతో కృంగదీశావు, నన్ను తల్లడిల్ల చేశావు, నేను యెహోవాకు మాట ఇచ్చాను గనుక వెనుకు తీయలేను అన్నాడు. ఆమె, నాన్నా, యెహోవాకు మాట ఇచ్చావా? నీ నోటి నుంచి వచ్చిన మాట ప్రకారం నాకు చెయ్యి, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకున్నాడు అని అతనితో అంది. ఇంకా ఆమె, నా కోసం చెయ్యవలసింది ఏదంటే 2 నెలల వరకు నన్ను వదిలిపెట్టు, నేను నా చెలికత్తులు వెళ్ళి కొండల మీద ఉండి నా కన్యస్థితిని గుచ్చి ప్రలాపిస్తాము అని తన తండ్రితో చెప్పింది. అతడు వెళ్ళమని చెప్పి 2 నెలలు ఆమెను వెళ్ళనిచ్చాడు. ఆమె తన చెలికత్తులతో కలిసి వెళ్ళి కొండల మీద తన కన్యస్థితిని గుచ్చి ప్రలాపించింది. ఆ 2 నెలల తరువాత ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు. ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయుల ఆడపడుచులు 4 రోజుల పాటు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తె కథ జ్ఞాపకం చేసుకుంటారు. న్యాయాధిపతులు 12వ అధ్యాయము. ఎఫ్రాయిమీయులు సమకూడి, నువ్వు ఉత్తర దిక్కుకు వెళ్లి అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు నీతో కలిసి వెళ్లడానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నువ్వు కాపురముంటున్న నీ ఇంటిని అగ్నితో కాల్చేస్తాం అని యెఫ్తాతో అన్నారు. యెఫ్తా, నాకు నా ప్రజలకు అమ్మోనీయులతో పెద్ద కలహం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను గాని మీరు వాళ్ళ చేతుల్లో నుంచి నన్ను రక్షించలేదు. మీరు నన్ను రక్షించకపోవడం చూసి నా ప్రాణం అరచేతిలో పెట్టుకుని అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాను. అప్పుడు యెహోవా నాకు వాళ్ళ మీద జయం ఇచ్చాడు. అయితే నాతో పోట్లాడటానికి ఈరోజు మీరెందుకు వచ్చారు అన్నాడు. అప్పుడు యెఫ్తా గిలాదు వారందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేశాడు. గిలాదు వాళ్ళు ఎఫ్రాయిమీయుల మీద దాడి చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎఫ్రాయిమీయులకు, మనష్షే గోత్రికులకు మధ్య గిలాదు వారైన మీరు ఎఫ్రాయిమీయులకు మొహం చాటేసి పారిపోయారు అన్నారు. ఎఫ్రాయిమీయులతో యుద్ధం చెయ్యడానికి గిలాదు వాళ్ళు యోర్దాను దాటే రేవులను పట్టుకున్నప్పుడు పారిపోతున్న ఎఫ్రాయిమీయుల్లో ఎవరన్నా నన్ను దాటనివ్వండి అని అడిగితే గిలాదు వాళ్ళు, నువ్వు ఎఫ్రాయిమీయుడువా అని అతన్ని అడిగారు. అందుకతను కాదు అంటే వాళ్ళు అతన్ని చూసి షిబ్బోలెత్ అనే మాట పలకమన్నారు. అతడు పలకలేక సిబ్బోలెత్ అని పలికితే వాళ్ళు అతన్ని పట్టుకుని యోర్దాను రేవుల దగ్గర చంపేశారు. ఆ సమయంలో ఎఫ్రాయిమీయుల్లో 42,000 మంది చనిపోయారు. యెఫ్తా 6 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. గిలాదువాడైన యెఫ్తా చనిపోయినప్పుడు గిలాదు పట్టణాల్లో ఒకదానిలో అతన్ని పాతిపెట్టారు. అతని తరువాత బెత్లహేమువాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతనికి 30 మంది కొడుకులు 30 మంది కూతుళ్ళు ఉన్నారు. అతడు ఆ కూతుళ్లను తన వంశంలో చేరని వారికిచ్చి తన వంశంలో చేరని 30 మంది కన్యలను తన కొడుకులకు పెళ్లి చేశాడు. అతడు 7 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. ఇబ్సాను చనిపోయినప్పుడు అతన్ని బెత్లహేములో పాతిపెట్టారు. అతని తరువాత జెబూలేనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతడు 10 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయినప్పుడు జెబులోను దేశంలోని అయ్యాలోనులో అతన్ని పాతిపెట్టారు. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కొడుకు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతనికి 40 మంది కొడుకులు 30 మంది మనుములు ఉన్నారు. వాళ్ళు 70 గాడిద పిల్లలు ఎక్కి తిరిగేవాళ్ళు. అతడు 8 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. పిరాతోనీయుడైన హిల్లేలు కొడుకు అబ్దోను చనిపోయినప్పుడు ఎఫ్రాయిము దేశంలో అమాలేకీయుల మధ్యంలో ఉన్న పిరాతోనులో పాతిపెట్టారు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజలు మరోసారి యెహోవా దృష్టిలో దోషులయ్యారు. కాబట్టి ఆయన వారిని 40 సంవత్సరాలు ఫిలిస్తీయుల చేతికి అప్పగించాడు. ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు. యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, చూడు, నువ్వు గొడ్రాలివి, బిడ్డను కనలేకపోయావు. అయితే నువ్వు గర్భం ధరిస్తావు, నీకు కొడుకు పుడతాడు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షారసాన్ని గాని మద్యాన్ని గాని తాగకు. అపవిత్రమైనదేదీ తినకు. నువ్వు గర్భవతివి అవుతావు, ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి నాజీరుగా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలికత్తి అతని తలను తాకకూడదు. అతడు ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీయుల చేతు నుండి రక్షిస్తాడు. అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరికి వచ్చి, దేవుని మనిషి, ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన రూపం ఒక దేవదూతలా భయం పుట్టించేదిగా ఉంది. ఆయన ఎక్కడినుంచి వచ్చాడో నేను అడగలేదు. తన పేరేమిటో ఆయన నాకు చెప్పలేదు. ఆయన నాతో, చూడు, నువ్వు గర్భవతివి అవుతావు, కొడుకుని కంటావు. కాబట్టి నువ్వు ద్రాక్షారసాన్ని గాని మద్యాన్ని గాని తాగకు. అలాగే ధర్మశాస్త్రం అపవిత్రమని చెప్పిన దేనినీ తినకు. ఎందుకంటే నీ బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేంత వరకు దేవుని కోసం నాజీరుగా ఉంటాడు అని చెప్పాడు అంది. అప్పుడు మనోహ, నా ప్రభు, పుట్టబోయే ఆ బిడ్డకు మేము ఏమేమి చెయ్యాలో మాకు నేర్పించడానికి నువ్వు పంపిన ఆ దేవుని మనిషి మరోసారి మా దగ్గరికి వచ్చేట్లుగా చెయ్యి అని యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవుడు మనోహ ప్రార్థన విన్నాడు. ఆ స్త్రీ పొలంలో కూర్చుని ఉన్నప్పుడు దేవుని దూత ఆమెకు కనిపించాడు. అప్పుడు ఆమె భర్త మనోహ ఆమె దగ్గర లేడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్ళి, ఆ రోజు నాకు కనిపించిన వ్యక్తి మళ్లీ కనిపించాడు అని చెప్పింది. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. నా భార్యతో మాట్లాడింది నువ్వేనా అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, నేనే అన్నాడు. అప్పుడు మనోహ, నీ మాట ప్రకారమే జరుగుతుందిగాక. ఆ బిడ్డ కోసం పాటించాల్సిన నియమాలేమిటో, ఆ బిడ్డ ఏమవుతాడో మాకు తెలియజేయండి అన్నాడు. అందుకు జవాబుగా యెహోవా దూత, నేను ఆ స్త్రీకి చెప్పినదంతా ఆమె జాగ్రత్తగా చెయ్యాలి. ఆమె ద్రాక్ష నుండి వచ్చేది ఏదీ తినకూడదు. ఆమె ద్రాక్షారసాన్ని గాని మద్యాన్ని గాని తాగకూడదు. అలాగే ధర్మశాస్త్రం అపవిత్రంగా చెప్పిన దేనిని తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె పాటించాలి అని మనోహకు చెప్పాడు. అప్పుడు మనోహ, మేము నీ కోసం ఒక మేకపిల్లను పట్టుకుని వంట చేసే వరకు ఆగమని మనవి చేస్తున్నాను అని యెహోవా దూతతో అన్నాడు. దానికి యెహోవా దూత, మనోహ, నేను ఆగినా నీ భోజనాన్ని మాత్రం ఆరగించను. ఒకవేళ నువ్వు దహనబలి అర్పించాలనుకుంటే దాన్ని యెహోవాకు అర్పించాలి అన్నాడు. ఆయన యెహోవా దూత అని మనోహకు తెలియదు. మనోహ, నువ్వు చెప్పిన ప్రకారం జరిగిన తరువాత నిన్ను సన్మానించాలి గదా, మరి నీ పేరు ఏమిటి అని అడిగాడు. దానికి యెహోవా దూత, నా పేరెందుకు అడుగుతున్నావు? అది ఆశ్చర్యకరం అన్నాడు. అప్పుడు మనోహ కొంత ధాన్యంతో పాటు ఒక మేకపిల్లను అక్కడ ఒక రాయి మీద యెహోవాకు బలిగా అర్పించాడు. మనోహ అతని భార్య చూస్తుండగా యెహోవా దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. అదేమిటంటే బలిపీఠం నుండి జ్వాలలు ఆకాశానికి లేస్తుండగా ఆ జ్వాలలతో బాటు పరలోకానికి ఆరోహణం అయ్యాడు. మనోహ అతని భార్య అది చూసి నేలపై పడి నమస్కారం చేశారు. ఆ తరువాత యెహోవా దూత మళ్ళీ వారికి ప్రత్యక్షం కాలేదు. మనోహ తన భార్యతో, మనం దేవుణ్ణి చూశాం కాబట్టి ఖచ్చితంగా చనిపోతాం అన్నాడు. కాని అతని భార్య, యెహోవా మనలను చంపాలనుకుంటే మనం అర్పించిన దహన బలిని, ధాన్యపు నైవేద్యాన్ని అంగీకరించి ఉండేవాడు కాదు. ఈ విషయాలను మనకు చూపించి ఉండేవాడు కాదు. ఈ రోజుల్లో ఇలాంటి సంగతులను మనకు చెప్పేవాడు కాదు అంది. తరువాత ఆ స్త్రీ ఒక కొడుకును కన్నది. అతనికి సంసోను అని పేరు పెట్టింది. ఆ పిల్లవాడు పెద్దయ్యాక యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఇక అతడు జొర్యాకు, ఎప్తాయేలుకు మధ్యలో ఉన్న మహనేదానులో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతన్ని పురికొల్పడం మొదలుపెట్టాడు. న్యాయాధిపతులు 14వ అధ్యాయము. సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిస్తీ యువతిని చూశాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చి, తిమ్నాతులో ఒక ఫిలిస్తీ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని తన తల్లిదండ్రులను అడిగాడు. వారు, నీ బంధువుల్లో గాని మన సొంత జాతిలో గాని అమ్మాయిలు లేరనా? సున్నతి సంస్కారం లేని ఫిలిస్తీయుల్లో నుండి అమ్మాయిని భారీగా తెచ్చుకోవడానికి వెళ్తున్నావు అని అతన్ని అడిగారు. అందుకు సంసోను, ఆమె నాకు నచ్చింది, నా కోసం ఆమెను తెప్పించు అని తన తండ్రితో అన్నాడు. అయితే ఫిలిస్తీయులకు కీడు చేయడానికి యెహోవాయే అతన్ని పురిగొల్పుతున్నాడని అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ రోజుల్లో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు. తరువాత సంసోను తన తల్లిదండ్రులతో కలిసి తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతు ద్రాక్షతోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమసింహం భీకరంగా గర్జిస్తూ అతని మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ అకస్మాత్తుగా అతన్ని ఆవరించాడు. దాంతో చేతిలో ఏమీ లేకపోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చివేశాడు. కాని తాను చేసిన దాన్ని తన తండ్రికి గాని తల్లికి గాని చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనికి నచ్చింది. కొంతకాలం గడిచిన తరువాత ఆమెను తీసుకురావడానికి తిరిగి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ సింహం కలేబరం చూడడానికి పక్కకు తిరిగాడు. ఆ సింహపు అస్థిపంజరములో అతనికి ఒక తేనెటీగల గుంపు తేనె కనిపించాయి. అతడు ఆ తేనె తీసి చేతిలో పట్టుకుని తింటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారికి కొంత తేనె ఇచ్చాడు. వారు దాన్ని తిన్నారు. అయితే తాను ఆ తేనెను సింహం కలేబరం నుండి తీశానని వారికి చెప్పలేదు. సంసోను తండ్రి ఆ స్త్రీని చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సంసోను అక్కడి సాంప్రదాయం ప్రకారం ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆమె బంధువులు అతన్ని చూడగానే అతనితో ఉండటానికి 30 మంది స్నేహితులను తీసుకుని వచ్చారు. అప్పుడు సంసోను వారితో, మీకిష్టమైతే మీకో పొడుపు కథ చెప్తాను. ఈ విందు జరిగే 7 రోజుల్లోగా మీలో ఎవరైనా ఈ పొడుపు కథ విప్పి నాకు చెప్పగలిగితే నేను 30 సన్నటి నార వస్త్రాలు, మరో 30 జతల దుస్తులు మీకు ఇస్తాను. ఒకవేళ మీరు ఆ పొడుపు కథ విప్పలేకపోతే ఆ 30 సన్నటి నార వస్త్రాలు, మరో 30 జతల దుస్తులు మీరు నాకు ఇవ్వాలి అన్నాడు. దానికి వారు, ఆ పొడుపు కథ ఏమిటో చెప్పు, వింటాం అన్నారు. అప్పుడు వారితో సంసోను ఇలా చెప్పాడు, తినే దాంట్లో నుండి తిండి వచ్చింది, బలమైన దాంట్లో నుండి తీపి వచ్చింది అన్నాడు. అతని అతిథులు 3 రోజులైనా ఆ పొడుపు కథ విప్పలేకపోయారు. 7వ రోజున వాళ్ళు, సంసోను భార్యతో మమ్మల్ని నిరుపేదలుగా చెయ్యడానికే ఆహ్వానించారా? ఎలాగైనా నీ భర్త దగ్గర ఈ పొడుపు కథ భావాన్ని రాబట్టి మాకు చెప్పు, లేకపోతే నిన్ను, నీ తండ్రి ఇంటి వాళ్లను తగలబెట్టేస్తాం అన్నారు. సంసోను భార్య అతని ఎదుట ఏడవడం మొదలుపెట్టింది. నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు గాని ప్రేమించడం లేదు. నువ్వు మా వాళ్లకు ఒక పొడుపు కథ చెప్పావు, కాని దానినెలా విప్పాలో నాకు చెప్పలేదు అంది. దానికతడు, నేను మా అమ్మా నాన్నలకే చెప్పలేదు, నీకెలా చెప్తాను అన్నాడు. ఆమె విందు జరిగిన 7 రోజులు అతని దగ్గర ఏడుస్తూనే ఉంది. 7వ రోజు ఆమె అతన్ని బాగా ఒత్తిడి చేయడం వల్ల ఆ పొడుపు కథ ఎలా విప్పాలో ఆమెకు చెప్పేశాడు. ఆమె తన వాళ్లకు పొడుపు కథ అర్థం తెలియజేసింది. 7వ రోజున సూర్యాస్తమయం ముందే ఆ ఊరి వాళ్లు సంసోనుతో, తేనె కన్నా తీపి అయినదేది, సింహం కన్నా బలమైనదేది అన్నారు. సంసోను వారితో ఇలా అన్నాడు, మీరు నా దూడతో దున్నకపోయి ఉంటే నా పొడుపు కథను విప్పగలిగేవారు కాదు అన్నాడు. యెహోవా ఆత్మ అతని మీదికి మళ్లీ బలంగా వచ్చాడు. అప్పుడు అతడు అస్కేలోనికి వెళ్లి అక్కడి వారిలో 30 మందిని చంపి వారిని దోచుకున్నాడు. ఆ సొమ్ముతో తన పొడుపు కథను విప్పిన వారికి దుస్తులు ఇచ్చాడు. కోపంతో మండిపోతూ తన తండ్రి ఇంటికి వెళ్లిపోయాడు. సంసోను భార్యను అతని స్నేహితుడికి ఇచ్చివేశారు. న్యాయాధిపతులు 15వ అధ్యాయము. కొన్ని రోజులైన తరువాత గోధుమ పంట కోత సమయంలో సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడటానికి వెళ్ళాడు. నా భార్యను చూడటానికి ఆమె గదిలోకి వెళ్తాను అనుకున్నాడు. కాని ఆమె తండ్రి అతన్ని లోపలికి వెళ్లనివ్వలేదు. ఆమె తండ్రి, నువ్వు ఆమెను నిజంగా ద్వేషిస్తున్నావని అనుకున్నాను, అందుకే నీ స్నేహితునికి ఆమెను ఇచ్చాను. ఆమె చెల్లి ఆమె కంటే అందగత్తె గదా, ఆమెకు బదులుగా ఆమె చెల్లిని తీసుకో అన్నాడు. అప్పుడు సంసోను వారితో, ఈసారి నేను ఫిలిస్తీయులకు కీడు చేసినా నిర్దోషిగానే ఉంటాను అన్నాడు. సంసోను అక్కడ నుంచి వెళ్లి 300 నక్కలను పట్టుకున్నాడు. 2 నక్కల తోకలను ముడిపెట్టాడు. ఆ తోకల మధ్యలో ఒక్కో కాగడా కట్టి ఉంచాడు. ఆ కాగడాలను మండించి అవి మండుతుండగా ఆ నక్కలను ఫిలిస్తీయుల గోధుమ పొలాల్లోకి తరిమాడు. అవి ధాన్యం కుప్పలను, పైరుని, ద్రాక్ష, ఒలీవ తోటలను తగులుబెట్టాయి. ఫిలిస్తీయులు, ఎవడు చేశాడిలా అన్నారు. తిమ్నాతువాడి అల్లుడైన సంసోను చేశాడు, ఎందుకంటే సంసోను భార్యను ఆ తిమ్నాతువాడు అతని స్నేహితుడికిచ్చాడు అనే జవాబు వచ్చింది. అప్పుడు ఫిలిస్తీయులు వెళ్లి ఆమెను, ఆమె తండ్రిని సజీవ దహనం చేశారు. అప్పుడు సంసోను, మీరు ఇలా చేశారు గనుక నేను మీ మీద పగ తీర్చుకునేదాకా ఊరుకోను అని చెప్పాడు. అతడు వారి తొడలను, తుంటి ఎముకలను విరగగొట్టి ముక్కలు చేసి అనేక మందిని చంపేశాడు. ఆ తరువాత వెళ్లి ఏతాము బండ సందుల్లోని ఒక గుహలో నివసించాడు. అప్పుడు ఫిలిస్తీయులు యూదాదేశంపై యుద్ధం చేయడానికై లేహి అనే ప్రాంతంలో సైన్యాన్ని సమకూర్చారు. యూదా ప్రజలు వారిని, మీరెందుకు మాపై యుద్ధం చేస్తున్నారు అని అడిగారు. దానికి ఫిలిస్తీయులు, సంసోనును పట్టుకోవడానికే యుద్ధం చేస్తున్నాం, అతడు మాకు చేసిన దానికి మేము బదులు తీర్చుకోవాలి అన్నారు. అప్పుడు యూదా వారిలో 3,000 మంది ఏతాము బండ సందుల్లోని గుహ దగ్గరికి వెళ్లి సంసోనుతో ఇలా అన్నారు, ఫిలిస్తీయులు మన పాలకులని తెలీదా? మా మీదికి ఏం తెచ్చిపెట్టావో చూడు అన్నారు. దానికి సంసోను, వాళ్ళు నాకేం చేశారో నేను వాళ్లకు అదే చేశాను అన్నాడు. దానికి వారంతా, మేము నిన్ను కట్టి పడేసి ఫిలిస్తీయులకు అప్పగించడానికి వచ్చాం అన్నారు. అందుకు సంసోను, మీరు మాత్రం నన్ను చంపం అని ప్రమాణం చెయ్యండి అన్నాడు. అందుకు వారు, మేము నిన్ను చంపం, కేవలం తాళ్లతో బంధించి వాళ్ళకి అప్పగిస్తాం అన్నారు. ఇలా చెప్పి వారు అతన్ని కొత్తగా పేనిన తాళ్లతో బలంగా బంధించి తీసుకుని వచ్చారు. అతడు లేహీకి వచ్చేసరికి ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కోవడానికి వెళ్లి పెద్దగా కేకలు వేశారు. అప్పుడు దేవుని ఆత్మ అతన్ని బలంగా ఆవహించాడు. అతని చేతులను బంధించిన తాళ్ళు కాలిపోయిన జనపనారలాగా అయ్యాయి. వేసిన సంకెళ్ళు ఊడిపడ్డాయి. అతనికి ఒక పచ్చి గాడిద దవడ దొరికింది. దాన్ని పట్టుకుని దానితో 1,000 మందిని కొట్టి చంపాడు. అప్పుడు సంసోను ఇలా అన్నాడు, నేను గాడిద దవడ ఎముకతో కుప్పలు కుప్పలుగా గాడిద దవడ ఎముకతో 1,000 మంది మనుషులను చంపాను. అతడు ఇలా చెప్పిన తరువాత ఆ దవడ ఎముకను పారవేసి ఆ స్థలానికి రామత్లేహి అనే పేరు పెట్టాడు. అప్పుడు అతనికి విపరీతమైన దాహం వేసి యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు, నీ సేవకునికి గొప్ప విజయం అనుగ్రహించావు. ఇప్పుడు నేను దాహంతో మరణిస్తే ఈ సున్నతి సంస్కారం లేని మనుషుల చేతిలో పడతాను అంటూ వేడుకున్నాడు. అప్పుడు దేవుడు లేహీలో పల్లంగా ఉన్న ఒక స్థలాన్ని నెర్రవిచ్చేలా చేశాడు. దానిలో నుండి నీళ్లు ఉబికి వచ్చాయి. అతడు ఆ నీటిని తాగాడు. అతడి ప్రాణం ఉపశమనం పొంది తేరుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి ఎన్ హక్కోరే అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతం ఇప్పటికీ లేహీలో ఉంది. సంసోను ఫిలిస్తీయుల రోజుల్లో 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము. తరువాత సంసోను గాజాకు వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూసి ఆమెతో ఉండిపోయాడు. సంసోను అక్కడికి వచ్చాడని గాజా వారికి తెలిసింది. దాంతో వారు రహస్యంగా ఆ స్థలాన్ని చుట్టుముట్టారు. తెల్లవారిన తరువాత సంసోనును చంపాలని కాచుకుని ఉన్నారు. సంసోను అర్ధరాత్రి వరకు పండుకున్నాడు. అర్ధరాత్రి వేళ ఆ పట్టణ ద్వారం తలుపులను, వాటి రెండు దర్వాజాలను అడ్డకర్రలతో సహా ఊడబెరికి వాటిని మోసుకుంటూ హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ శిఖరానికి వాటిని తీసుకువెళ్ళాడు. ఆ తరువాత సంసోను సోరేకు లోయలో నివాసముండే ఒక స్త్రీని ప్రేమించాడు. ఆమె పేరు దెలీలా. ఫిలిష్తీయుల అధికారులు ఆమె దగ్గరికి వచ్చి, ఆమెతో నువ్వు అతన్ని ఏమార్చి, అతడి గొప్ప బలం దేంట్లో ఉందో, మేము అతన్ని బంధించడానికి ఎలా అతన్ని గెలవచ్చో తెలుసుకో, మేము అతన్ని బంధించి అతని గర్వం అణిచివేస్తాం, నువ్వు దీన్ని చేస్తే మాలో ప్రతి ఒక్కరూ నీకు 1100 వెండి నాణేలిస్తాం అన్నారు. కాబట్టి దెలీలా, నువ్వు ఇంత బలంగా ఉండడానికి కారణమేమిటో, నిన్ను ఓడించాలంటే దేంతో నిన్ను బంధించాలో దయచేసి నాకు చెప్పు అని సంసోనును అడిగింది. దానికి సంసోను, 7 పచ్చి వింటినారలతో నన్ను కట్టి పడేస్తే నాలో బలం పోయి అందరిలానే ఉంటాను అన్నాడు. ఫిలిష్తీయుల అధికారులు 7 పచ్చి వింటినారలను తెచ్చి 7 పచ్చి వింటినారలను తెచ్చి ఆమెకు ఇచ్చారు. ఆమె వాటితో అతన్ని బంధించింది. ఆమె ఇంట్లోని లోపలి గదిలో కొంతమంది దాగి ఉన్నారు. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు అంది. అతడు తనను బంధించిన వింటి నారలను కాలిపోయిన నారపోగుల్లా తెంపేశాడు. కాబట్టి అతని బలం వెనుక రహస్యం వెల్లడి కాలేదు. అప్పుడు దెలీలా, చూడు, నువ్వు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. దయచేసి నిన్ను ఎలా లొంగదీసుకోవచ్చో నాకు చెప్పు అని సంసోనుతో అంది. సంసోను కొత్తగా పేనిన ఇంతవరకు వాడని తాళ్లతో నన్ను బంధించాలి, అప్పుడు నేను అందరిలాగా బలహీనుడినవుతాను అన్నాడు. అప్పుడు దెలీలా కొత్తగా పేనిన తాళ్లతో అతన్ని బంధించింది. సంసోను, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు అని సంసోనుతో అంది. అప్పటికే ఆమె గదిలో కొందరు వేచి చూస్తున్నారు. సంసోను లేచి ఆ తాళ్లను నూలుపోగుల్లాగా తెంపేశాడు. అప్పుడు దెలీలా, ఇప్పటి వరకు నువ్వు నన్ను మోసం చేస్తూ అబద్ధమే చెప్పావు, దేనితో నిన్ను బంధించవచ్చో నాకు చెప్పు అంది. అప్పుడు సంసోను, నా తలపై ఉన్న 7 జడలను మగ్గంలో నేతలాగా అల్లితే సరి అన్నాడు. అప్పుడు అతడు నిద్రిస్తున్నప్పుడు ఆమె అతని తలపై 7 జడలు మగ్గంపై అల్లి మేకుతో మగ్గానికి దిగగొట్టింది. తరువాత సంసోను, ఫిలిష్తీయులు వచ్చేశారు అంటూ అతన్ని నిద్రలేపింది. సంసోను నిద్ర నుండి లేచి మగ్గపు మేకును, నేతను ఊడబెరికాడు. అప్పుడు ఆమె, నీ రహస్యాలేవీ నాకు చెప్పకుండా నన్ను ప్రేమిస్తున్నావని ఎలా అనగలుగుతున్నావు? ఇప్పటికి 3 సార్లు నన్ను మోసం చేశావు, నీ మహాబలం దేనిలో ఉందో ఇంతవరకు నాకు చెప్పలేదు అంది. ఇక ఆమె ప్రతిరోజు తన మాటలతో అతన్ని విసికించడం ప్రారంభించింది. దాంతో అతనికి విసుగు పుట్టి చావే నయం అనిపించింది. అప్పుడు సంసోను సమస్తమూ ఆమెకు తెలియజేశాడు. నేను పుట్టిన దగ్గరనుంచి మంగళకత్తి నా తలపైకి రాలేదు, ఎందుకంటే నేను నా తల్లి గర్భంలోనే దేవునికి నాజీరిగా ఉన్నాను. నా తలపై జుట్టును క్షౌరం చేస్తే నేను అందరిలాగేనే సామాన్యుడిగా మారుతాను అని ఆమెకు చెప్పాడు. అతడు తన రహస్యాన్ని చెప్పేశాడని దెలీలాకు అర్థమయ్యింది. ఆమె ఫిలిష్తీయుల అధికారులకు కబురు పంపింది. మరోసారి రండి, ఇతను నాకు తన రహస్యాన్ని చెప్పాడు అంది. ఫిలిష్తీయుల అధికారులు డబ్బు తీసుకుని ఆమె దగ్గరికి వచ్చారు. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపోయేలా చేసి ఒక మనిషిని పిలిపించి అతని ద్వారా సంసోను తలపై ఉన్న 7 జడలను క్షవరం చేయించింది. అతన్ని లొంగదీసుకోసాగింది, ఎందుకంటే అప్పటికి అతనిలోని బలం తొలగిపోయింది. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు అంది. సంసోను నిద్రలేచి ఎప్పటిలానే లేచి విసిరికొట్టి విడిపించుకుంటాను అనుకున్నాడు. కాని యెహోవా తనను విడిచిపెట్టాడని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని బంధించి అతని కళ్ళు ఊడబెరికారు. గాజాకు అతన్ని తీసుకువచ్చి ఇత్తడి సంకెళ్లతో బంధించారు. అతన్ని చెరసాల్లో తిరగలి విసరడానికి పెట్టారు. కాని క్షౌరం చేశాక అతని తలపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి. ఫిలిష్తీయుల అధికారులు, మన దేవుడు మన శత్రువైన సంసోనును జయించి మన చేతికి అప్పగించాడు అని చెప్పుకుని వారి దేవుడైన దాగోనుకు గొప్ప బలి అర్పించడానికి పండగ చేసుకోవడానికి ఒక చోట చేరారు. అక్కడ చేరిన ప్రజలంతా దాగోనును చూసి, మన దేశాన్ని నాశనం చేసి మనలో అనేకులను చంపిన మన శత్రువును మన దేవుడు జయించాడు అంటూ తమ దేవుణ్ణి కీర్తించారు. వాళ్ళంతా సంబరం చేసుకుంటూ ఉన్నారు. సంసోనును తీసుకురండి, అతన్ని చూసి ఎగతాళి చేసి నవ్వుదాం అన్నారు. వాళ్ళు అతన్ని తీసుకువచ్చి రెండు స్తంభాల మధ్య అతన్ని నిలబెట్టారు. సంసోను తన చెయ్యి పట్టుకుని ఉన్న కుర్రాడితో, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను ఆనుకుని నిల్చుంటాను అన్నాడు. ఆ ఆలయం అంతా స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిస్తీయుల అధికారులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సంసోనును ఎగతాళి చేస్తున్నారు. ఆలయం కప్పు పైన సుమారు మరో 3,000 మంది స్త్రీలు పురుషులు చూస్తూ ఉన్నారు. అప్పుడు సంసోను, ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారికి నాకు బలం దయచెయ్యి. నా కళ్ళు ఊడబెరికిన వారిపై నన్ను పగ తీర్చుకోనియ్యి అని యెహోవాకు మొర్రపెట్టాడు. ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో ఒకదాన్ని కుడిచేతితో మరో దాన్ని ఎడమచేతితో పట్టుకుని నిలబడ్డాడు. నేను, నాతో కూడా ఫిలిస్తీయులు చనిపోతాం అంటూ బలంగా ముందుకి వంగినప్పుడు ఆ ఆలయం కూలిపోయింది. దానిలో ఉన్న అధికారుల మీద, ప్రజలందరి మీద అది కూలింది. సంసోను తన జీవితకాలంలో చంపిన వారికంటే చనిపోయే సమయంలో హతమార్చిన సంఖ్య ఎక్కువ. అప్పుడు అతని సహోదరులు, అతని తండ్రి ఇంటివారు వచ్చి అతన్ని తీసుకువెళ్లారు. అతన్ని జోరియాకు, ఎఫ్తాయేలుకు మధ్యలో ఉన్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతులు 17వ అధ్యాయము. ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో మీకా అనే ఒక వ్యక్తి నివసించేవాడు. అతడు తన తల్లితో, నీ దగ్గర నుండి నేను తీసుకున్న 1,100 వెండి ఇదిగో, వాటిని తీసుకున్న వాణ్ణి నువ్వు శపించడం నేను విన్నాను. చూడు, అవి నా దగ్గరే ఉన్నాయి. నేనే వాటిని దొంగిలించాను అన్నాడు. అతని తల్లి అతన్ని చూసి, కుడికా, యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అంది. అతడు ఆ 1,100 వెండిని తిరిగి తన తల్లికి ఇచ్చేశాడు. ఆమె, ఈ సొమ్మును నేను యెహోవాకు ఇచ్చేస్తున్నాను. దీనితో నా కొడుకు కోసం ఒక చెక్క విగ్రహము, మరొక పోత విగ్రహము తయారు చేయిస్తాను. అందుకని ఇవి నీకే తిరిగి ఇచ్చేస్తాను అంది. అతడు ఆ నాణేలను తన తల్లికి ఇచ్చాడు. ఆమె వాటిలో 200 తీసి ఒక కంసాలికి ఇచ్చింది. వాడు వాటితో ఒక విగ్రహాన్ని చెక్కాడు. లోహంతో మరో విగ్రహాన్ని పోత పోశాడు. ఆ విగ్రహాన్ని మీకా ఇంట్లోనే ఉంచారు. మీకా ఇంట్లో విగ్రహాలున్న పూజ గది ఒకటుంది. అతడు ఒక ఏఫోదును, కొన్ని విగ్రహాలను చెయ్యించి అందులో ఉంచాడు. తన కొడుకుల్లో ఒకణ్ణి పూజారిగా ప్రతిష్ఠించాడు. అతని కొడుకే అతనికి యాజకుడు అయ్యాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారం జీవిస్తున్నారు. అక్కడ యూదాగోత్రంలో చేరిన ఒక లేవీ యువకుడు ఉండేవాడు. ఇతడు యూదా ప్రాంతానికి చెందిన బెత్లహేము నుండి వచ్చాడు. ఆ వ్యక్తి తనకో నివాస స్థలం కోసం యూదా బెత్లహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఉన్న మీకా ఇంటికి వచ్చాడు. అతన్ని మీకా, నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. దానికతడు, నేను యూదా బెత్లహేము నుంచి వచ్చిన లేవీయుణ్ణి. నాకో నివాస స్థలం కోసం వెతుకుతున్నాను అన్నాడు. అప్పుడు మీకా, నువ్వు నా దగ్గరే ఉండు, నాకు తండ్రిగా యాజకుడిగా ఉండు. నీకు 10 వెండి నాణేలు, బట్టలు, ఆహారమూ ఇస్తాను అన్నాడు. దానికి ఆ లేవీయుడు అంగీకరించాడు. ఆ వ్యక్తి దగ్గర ఉండిపోవడానికి ఒప్పుకున్నాడు. ఆ యువకుడు అతని కొడుకుల్లో ఒకడిగా ఉన్నాడు. మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు. అతడు మీకాకు యాజకుడిగా ఉన్నాడు. అప్పుడు మీకా, ఈ లేవీయుడు నాకు యాజకుడిగా ఉన్నాడు కాబట్టి యెహోవా నాకు తప్పక మేలు చేస్తాడని నాకు తెలుసు అన్నాడు. న్యాయాధిపతులు 18వ అధ్యాయము. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఇశ్రాయేలీయుల గోత్రాల్లో దాను గోత్రం వారు తాము నివసించడానికి ఒక స్థలం కోసం వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు దాను గోత్రం వారు వారసత్వంగా భూమిని పొందలేదు. దాను వంశీకులు తమలో 5 శూరులను ఎన్నుకుని ఆ దేశమంతా తిరిగి దాన్ని పరిశోధించడానికి జోరియా నుండి, ఎఫ్తాయేలు నుండి, మీరు వెళ్ళి దేశమంతా చూసిరండి అని చెప్పి పంపారు. వాళ్ళు ప్రయాణిస్తూ ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతానికి వచ్చారు. అక్కడ మీకా ఇంట్లో ఆ రాత్రి ఆతిథ్యం పొందారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ లేవీ యువకుణ్ణి మాట గుర్తుపట్టారు. అతన్ని చూసి, నిన్ను ఇక్కడికి ఎవరో రప్పించారు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకున్నావు? అంటూ అడిగారు. అందుకు మీకా తనకు చేసిందంతా చెప్పాడు. నేను మీకాకు పూజారిగా ఉన్నాను, అతడు నాకు జీతం ఇస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు, మేము చేయబోయే పని సఫలమవుతుందో లేదో దేవుణ్ణి అడిగి మాకు చెప్పు అన్నారు. దానికా యాజకుడు, క్షేమంగా వెళ్ళండి, మీరు వెళ్లాల్సిన మార్గంలో యెహోవాయే మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. అప్పుడు ఆ ఐదుగురు మనుషులు వెళ్లి లాయిషుకు వచ్చారు. అక్కడ జనం సీదోనీయుల్లా భద్రంగా నిర్భయంగా నివసించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని అధికారం చలాయించే వాళ్ళు గాని బాధలు పెట్టేవాళ్ళు గాని లేకపోవడం చూశారు. వాళ్ళు సీదోనీయులకు దూరంగా నివసించడమూ వాళ్లకు ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేకపోవడమూ చూశారు. వాళ్ళు జోర్యాలోనూ ఎఫ్తాయేలులోనూ ఉన్నా తమ వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళు, మీరిచ్చే నివేదిక ఏమిటి అని అడిగారు. దానికి వాళ్ళు, రండి, మనం వాళ్ళపై దాడి చేద్దాం. ఆ దేశాన్ని మేము చూశాం, అది ఎంతో బాగుంది. చేతులు ముడుచుకుని కూర్చోకండి. వాళ్లపై దాడి చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడంలో ఇక ఆలస్యం చేయవద్దు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మేము భద్రంగా ఉన్నాము అని భావిస్తున్న వారిని మీరు చూస్తారు. ఆ దేశం విశాలమైనది, భూమి మీద ఎలాంటి కొరత అక్కడ లేదు. దేవుడు దాన్ని మీకిచ్చాడు అన్నారు. అప్పుడు జోర్యాలోనూ ఎఫ్తాయేలులోనూ ఉన్న దాను గోత్రం వాళ్ళల్లో 600 మంది ఆయుధాలు ధరించి బయలుదేరి యూదాదేశంలోని కిరియాత్యారీములో ఆగారు. అందుకే ఆ స్థలానికి ఇప్పటికీ మహానేదాన్ అనే పేరు, దాను గోత్రం వాళ్ళ సైన్యం అని దాని అర్థం. అది కిరియాత్యారీముకు పడమరగా ఉంది. అక్కడ నుండి వాళ్ళు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతానికి వచ్చి అక్కడే ఉన్న మీకా ఇంటికి వచ్చారు. అప్పుడు లాయిషు దేశాన్ని చూడటానికి వెళ్లిన ఆ 5 శూరులు తమ వారిని చూసి, ఈ ఇంట్లో ఏపోదు గృహదేవుళ్ళు చెక్కిన ప్రతిమ పోత విగ్రహము ఉన్నాయని మీకు తెలుసా? మీరేం చేయాలో ఆలోచించుకోండి అన్నారు. వారు ఆ వైపుకు తిరిగి ఆ లేవీ యువకుడు ఉన్న మీకా ఇంటికి వచ్చి అతన్ని కుశల ప్రశ్నలు అడిగారు. దాను గోత్రానికి చెందిన 600 మంది యుద్ధానికై ఆయుధాలు ధరించి సింహద్వారం దగ్గర నిల్చున్నారు. అప్పుడు ఆ యాజకుడు ఆయుధాలు ధరించిన 600 మందితో కలిసి సింహద్వారం దగ్గర నిలిచి ఉండగా దేశాన్ని పరిశోధించడానికి వెళ్లిన ఆ 5 శూరులు లోపలికి వెళ్లి ఆ ప్రతిమను, ఏపోదును, గృహదేవుళ్ళ విగ్రహాలను, పోత విగ్రహాన్ని తీసుకున్నారు. వీరు మీకా ఇంటిలోకి వెళ్లి ఆ ప్రతిమను, ఏపోదును, గృహదేవుళ్ళ విగ్రహాలను, పోత విగ్రహాన్ని పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు, మీరేం చేస్తున్నారు అని అడిగాడు. వాళ్ళు, నువ్వు నోరు మూసుకో, నీ చెయ్యి నోటి మీద ఉంచుకుని మాతో కలిసి వచ్చి మాకు తండ్రిగా యాజకుడిగా ఉండు. ఒక ఇంటికి యాజకుడిగా ఉండడం గొప్ప సంగత లేక ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రానికి యాజకుడిగా ఉండడం గొప్ప సంగత అని అడిగారు. ఆ మాటలకు ఆ యాజకుడు హృదయంలో సంతోషించాడు. ఆ ఏఫోదును, గృహదేవుళ్లను, చెక్కిన ప్రతిమను తీసుకుని వాళ్లతో కలిసిపోయాడు. అక్కడ నుంచి వాళ్ళు వెనుక్కు తిరిగారు. చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా తరలించుకుపోయారు. వాళ్ళు మీకా ఇంటి నుంచి కొంత దూరం వెళ్లాక మీకా అతని పొరుగువారు సమకూడి దాను గోత్రం వారిని వెంటాడి వాళ్లను కలుసుకుని కేకలు వేసి పిలిచారు. దానీయులు తిరిగి చూసి, నీకేం కావాలి? ఇలా గుంపుగా వస్తున్నారేమిటి అని మీకాను అడిగారు. దానికి అతడు, నేను చేయించిన నా దేవుళ్ళను, నా కుల పూజారిని మీరు పట్టుకుపోతున్నారు. ఇక నాకేం మిగిలింది? నీకేం కావాలి అని నన్ను ఎలా అడుగుతున్నారు అన్నాడు. దాను గోత్రం వారు అతనితో, జాగ్రత్త, నీ స్వరం మా వాళ్లకు ఎవరికీ వినపడనీయకు. వాళ్లకు నీ మీద కోపం వచ్చిందంటే నీ మీద దాడి చేసి నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తారు అన్నారు. ఈ విధంగా దాను గోత్రం వారు తమ మార్గాన వెళ్లిపోయారు. వాళ్ళు తనకంటే బలవంతులని అర్థం చేసుకున్న మీకా తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. దాను గోత్రం వాళ్ళు మీకా తయారు చేసుకున్న వాటిని అతని యాజకుడిని పట్టుకున్న తరువాత లాయిషుకు వచ్చారు. అక్కడ నిర్భయంగా క్షేమంగా నివసిస్తున్న వారిని కత్తితో చంపేశారు. ఆ పట్టణాన్ని తగులబెట్టారు. ఆ పట్టణం సీదోనుకు దూరంగా ఉండడం వల్ల, వారికి ఎవరితోనూ సంబంధం లేకపోవడం వల్ల వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. ఆ పట్టణం బెత్రేహోబు లోయకు దగ్గరగా ఉంది. దాను గోత్రం వాళ్ళు ఆ పట్టణాన్ని పునర్నిర్మాణం చేశారు. తమ పూర్వీకుడైన దాను పేరును బట్టి ఆ పట్టణానికి దాను అని పేరు పెట్టారు. అంతకుముందు ఆ పట్టణం పేరు లాయిషు. దాను గోత్రం వాళ్ళు చెక్కిన ప్రతిమను పెట్టుకున్నారు. మోషే మనమడు గెర్షోము కొడుకు అయిన యోనాతాను అనేవాడు, అతని కుమారులు ఆ దేశ ప్రజలు బందీలుగా వెళ్లే వరకూ వారికి యాజకులుగా ఉన్నారు. దేవుని మందిరం సిలోహులో ఉన్నంతకాలం వాళ్ళు మీకా చేయించిన చెక్కిన విగ్రహాన్ని పూజించారు. న్యాయాధిపతులు 19వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకు ఒక రాజు అంటూ లేని ఆ రోజుల్లో ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతాల్లోని ఉత్తర భాగంలో ఒక లేవీయుడు పరదేశిగా నివసించేవాడు. అతడు యూదా ప్రాంతంలోని బెత్లహేము నుండి ఒక స్త్రీని తనకు ఉంపుడుగత్తిగా తెచ్చుకున్నాడు. అయితే ఆమె అతన్ని విడిచిపెట్టి మరొకరితో వ్యభిచారం చేసింది. ఆమె యూదా ప్రాంతం బెత్లహేములోని తన తండ్రి ఇంటికి వెళ్ళి అక్కడే 4 నెలలు ఉండిపోయింది. ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకోవడానికి ఆమె భర్త తన సేవకుణ్ణి 2 గాడిదలను తీసుకుని బయలుదేరాడు. ఆమె అతన్ని తన తండ్రి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. ఆ యువతి తండ్రి అతన్ని చూసి అతన్ని కలుసుకున్నందుకు సంతోషపడ్డాడు. ఆ అమ్మాయి తండ్రి అంటే అతని మామ తనతో 3 రోజులుండమని అతన్ని బలవంతం చేశాడు. కాబట్టి అతడు 3 రోజులు రాత్రులు తింటూ తాగుతూ అక్కడే గడిపాడు. 4వ రోజు వెళ్లడానికి వాళ్ళు ఉదయాన్నే మేలుకున్నారు. ప్రయాణానికి సిద్ధపడ్డారు. కాని ఆ అమ్మాయి తండ్రి తన అల్లుడితో, కొంచెం రొట్టె తిని బలం తెచ్చుకో, ఆ తరువాత వెళ్లవచ్చు అన్నాడు. దాంతో మళ్లీ వారిద్దరూ కూర్చుని భోజనం చేశారు. భోజనమయ్యాక ఆ అమ్మాయి తండ్రి, దయచేసి ఈ రాత్రంతా మాతో గడుపు, సరదాగా సంతోషంగా ఉండు అన్నాడు. అతడు త్వరగా ముగించి బయల్దేరడానికి లేచాడు. కాని అతని మామ మళ్లీ ఆ రాత్రి ఉండిపొమ్మని బలవంతం చేశాడు. కాబట్టి ఆ రాత్రి కూడా అతడు అక్కడే ఉండిపోయాడు. 5వ రోజు అతడు ఉదయాన్నే ప్రయాణానికి లేచినప్పుడు ఆ అమ్మాయి తండ్రి, మధ్యాహ్నం వరకు ఉండి భోజనం చేసి కొంచెం బలపడు అంటూ నిలిపివేశాడు. సాయంత్రం అయ్యే వరకు తాత్సారం చేస్తూ వారు భోజనం చేశారు. ఆ లేవీయుడు, అతని ఉంపుడికత్తె, అతని సేవకుడు ప్రయాణానికి లేచారు. అతని మామ అతనితో, చూడు, సాయంత్రం అయ్యింది, చీకటి పడబోతుంది, నువ్వు మరో రాత్రి ఇక్కడే ఉండి సరదాగా గడుపు, రేపు ఉదయాన్నే లేచి నీ ఇంటికి వెళ్ళవచ్చు అని బలవంతం చేశాడు. కాని అతడు ఆ రాత్రి అక్కడ గడపడానికి ఇష్టపడలేదు. అతడు లేచి ప్రయాణమయ్యాడు. ప్రయాణం సాగించి యోబోసు అంటే యెరూషలేము దగ్గరికి వచ్చాడు. అతని ఉంపుడిగత్తెతో పాటు అతనితో కూడా జీను కట్టిన 2 గాడిదలు ఉన్నాయి. వారు యోబోసును సమీపించినప్పుడు పూర్తిగా సాయంత్రం అయ్యింది. అతని సేవకుడు అతనితో, మనం ఈ యోబోసీయుల ఊర్లోకి వెళ్దాం, దీనిలో ఈ రాత్రి గడుపుదాం అన్నాడు. కాని అతని యజమానుడు, ఇశ్రాయేలీయుల పట్టణాల్లోనే మనం బస చేద్దాం, ఇతరుల పట్టణాల్లో మనం ప్రవేశించం, మనం గిబియా వరకు వెళ్దాం అన్నాడు. తరువాత ఆ లేవీయుడు తన సేవకుడితో, నువ్వు రా, మనం రామాకు గాని గిబియాకి గాని వెళ్లి రాత్రికి అక్కడే గడుపుదాం అన్నాడు. అలా వాళ్ళు ముందుకు ప్రయాణమయ్యారు. చివరకు బెన్యామీను గోత్రానికి చెందిన గిబియాకు వచ్చారు. అప్పటికి చీకటి పడింది. కాబట్టి గిబియాలో ఆ రాత్రి గడపడానికి ఆ ఊరిలో ప్రవేశించారు. వారిని ఎవరూ తమ ఇంటికి ఆహ్వానించలేదు. కాబట్టి వారు ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక స్థలంలో కూర్చున్నారు. అక్కడి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంత్రం ఒక వృద్ధుడు పొలంలో తన పని ముగించుకుని వచ్చాడు. అతడు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతము నుండి వచ్చి గిబియాలో నివసిస్తున్నాడు. ఆ వృద్ధుడు తల ఎత్తి ఆ ఊరి మధ్యలో ప్రయాణమవుతూ కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూశాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. అందుకతడు, మేము యూదా ప్రాంతంలోని బెత్లహేము నుండి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం అవతల ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాము. మా సొంత ఊరు అదే. యూదా ప్రాంతంలోని బెత్లహేముకు వెళ్ళి వస్తున్నాము. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్తున్నాను. అయితే ఇక్కడ మాకెవరూ ఆతిథ్యం ఇవ్వలేదు. మా గాడిదలకు గడ్డి దానా ఉన్నాయి. నాకు, మీ సేవకురాలైన ఈమెకు, మీ సేవకులతో సమానుడైన ఈ యువకుడికి ఆహారం, ద్రాక్షారసం ఉన్నాయి. ఆ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు. ఆ వృద్ధుడు, మీకు అంతా క్షేమం కలుగుతుంది. మీకు ఏదైనా తక్కువ అయితే వాటి సంగతి నేను చూసుకుంటాను. అయితే రాత్రి ఇలా వీధిలో గడపకూడదు అన్నాడు. అలా చెప్పి అతన్ని తన ఇంటికి ఆహ్వానించి తీసుకువెళ్ళాడు. అతని గాడిదల కోసం మేత సిద్ధం చేశాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కొని భోజనం చేశారు. వాళ్ళు ఆ విధంగా ఆనందిస్తూ ఉండగా ఆ ఊరిలో ఉన్న కొందరు దుర్మార్గులు ఆ ఇంటిని చుట్టుముట్టి తలుపు కొట్టారు. ఆ ఇంటి యజమాని అయిన ఆ వృద్ధునితో మాట్లాడారు. నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకురా, అతన్ని మేము తెలుసుకోవాలి అన్నారు. ఆ వృద్ధుడు బయటకు వెళ్ళి వాళ్లతో మాట్లాడాడు. సోదరులారా, వద్దు, దయచేసి అలాంటి దుర్మార్గపు పని చెయ్యకండి. ఈ వ్యక్తి నా ఇంట్లో అతిథిగా ఉన్నాడు. ఈ నీచమైన పని చెయ్యకండి. చూడండి, నా కూతురు కన్య, ఆమె, ఆ వ్యక్తి ఉంపుడిగత్తే ఉన్నారు. వాళ్లను నేను బయటకు తీసుకుని వస్తాను. వాళ్లను మీ ఇష్టం వచ్చినట్టు చెరుపుకోండి. కాని ఈ వ్యక్తి విషయంలో అలాంటి దుర్మార్గపు పని చెయ్యకండి అన్నాడు. కాని వాళ్ళు అతని మాట వినలేదు. దాంతో ఆ వ్యక్తి తన ఉంపుడిగత్తెను బయట ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాడు. వాళ్ళు ఆమెను పట్టుకుని రాత్రంతా మానభంగం చేస్తూ లైంగికంగా హింసిస్తూ ఉన్నారు. తెల్లవారుతుండగా ఆమెను విడిచి వెళ్లారు. ఉదయాన్నే ఆమె తన భర్త ఉన్న ఆ వృద్ధుడి ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె పూర్తిగా వెలుతురు వచ్చే వరకు అలానే ఉంది. ఉదయం ఆమె భర్త ప్రయాణమై వెళ్లడానికి తలుపులు తీశాడు. అతను ఉంపుడిగత్తె ఆ ఇంటి గుమ్మం దగ్గర గడప మీద చేతులు చాపి పడి ఉంది. ఆ లేవీయుడు లే వెళ్దాం అన్నాడు. కాని ఆమె జవాబివ్వలేదు. ఆమెను గాడిదపై వేసుకుని ఆ వ్యక్తి తన ఇంటికి ప్రయాణం సాగించాడు. అతడు తన ఇంటికి వచ్చాక ఒక కత్తి తీసుకుని తన ఉంపుడుగత్తె శరీరంలో ఏ భాగానికి ఆ భాగం మొత్తం 12 ముక్కలుగా కోశాడు. ఆ 12 ముక్కలను ఇశ్రాయేలీయులు నివసించే ప్రాంతాలన్నిటికీ పంపాడు. దాన్ని చూసిన వారంతా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు ఇలాంటిది జరగడం మనం చూడలేదు, వినలేదు. దీని గురించి ఆలోచించండి, ఏం చెయ్యాలో చెప్పండి అంటూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. న్యాయాధిపతులు 2వ అధ్యాయము. యెహోవా దూత గిల్గాలు నుంచి బయలుదేరి బోకీముకు వచ్చి ఇలా అన్నాడు. నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని చేర్చాను. మీతో చేసిన నిబంధన నేనెప్పుడూ నిరర్థకం చెయ్యను. మీరు ఈ దేశ నివాసులతో సంధి చేసుకోకూడదని, వాళ్ల బలిపీఠాలు విరగొట్టాలని ఆజ్ఞ ఇచ్చాను. గాని మీరు నా మాట వినలేదు. మీరు చేసిందేమిటి? కాబట్టి నేను మీ ముంగిట్లో నుంచి వాళ్ళని వెళ్లగొట్టను. వాళ్ళు మీ పక్కలో బల్లాలుగా ఉంటారు. వాళ్ళ దేవుళ్ళు మీకు ఉరిగా ఉంటారని చెప్తున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పినప్పుడు ప్రజలు బిగ్గరగా ఏడ్చారు. కాబట్టి ఆ చోటికి బొకీము అని పేరు పెట్టారు. అక్కడ వాళ్ళు యెహోవాకు హోమబలి అర్పించారు. యెహోషువా ప్రజలను అక్కడ నుంచి సాగనంపినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్లకు కేటాయించిన స్థలాలకు వెళ్లారు. యెహోషువా బ్రతికిన కాలమంతటిలోనూ, యెహోషువా తరువాత కాలంలోనూ ఇంకా బ్రతికి ఉండి ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన కార్యాలన్నిటినీ చూసిన పెద్దల రోజుల్లోనూ ప్రజలు యెహోవాను సేవిస్తూ ఉన్నారు. నూను కుమారుడు యెహోవా దాసుడు అయిన యెహోషువా 110 సంవత్సరాల వయసులో చనిపోయినప్పుడు అతనికి స్వాస్థ్యంగా వచ్చిన ప్రదేశం సరిహద్దులో ఉన్న తిమ్నత్సెరహులో ప్రజలు అతన్ని పాతిపెట్టారు. అది ఎఫ్రాయిమీయుల ఎడారిలో గాయసు కొండకు ఉత్తరం దిక్కున ఉంది. ఆ తరం వారంతా తమ తమ పితరుల దగ్గరికి చేరారు. వారి తరువాత యెహోవాను గాని, ఆయన ఇశ్రాయేలీయుల కోసం చేసిన కార్యాలను గాని తెలియని తరం ఒకటి మొదలయ్యింది. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో పాపం చేసి బయలు దేవుళ్ళను పూజించారు. ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళను రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను అనుసరించి వాళ్ళు చుట్టూ ఉండే ఆ ప్రజల దేవుళ్ళకు సాగిలపడి యెహోవాకు కోపం పుట్టించారు. వాళ్ళు యెహోవాను విడిచిపెట్టి బయలును అస్తారోతు దేవతను పూజించారు. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రాజుకుంది. ఆయన వారిని దోపిడీగాళ్లకు అప్పగించాడు. వాళ్ళు ఇశ్రాయేలీయులను దోచుకున్నారు. తమ చుట్టూ ఉన్న శత్రువుల చేతికి ఆయన వారిని అప్పగించాడు. కాబట్టి వారు తమ శత్రువులను ఎదురించలేకపోయారు. వారు యుద్ధానికి ఇటు వెళ్ళినా సరే ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పినట్టుగానే వారు ఓడిపోయేలా యెహోవా హస్తం వారికి విరోధంగా ఉంది. వాళ్లకు ఘోర బాధ కలిగింది. అటు తరువాత యెహోవా వాళ్ల కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. దోచుకునే వాళ్ళ చేతిలో నుంచి వీళ్ళు ఇశ్రాయేలీయులను రక్షించారు. అయినా ఇశ్రాయేలు ప్రజ ఆ న్యాయాధిపతుల మాట వినలేదు. వాళ్ళ పితరులు యెహోవా ఆజ్ఞలు అనుసరించి నడిచిన మార్గం నుంచి వీళ్ళు త్వరగా తొలగిపోయి వ్యభిచారంతో సమానంగా ఇతర దేవుళ్ళకు తమను తాము అప్పగించుకుని పూజించారు. తమ పితరులు దేవుని ఆజ్ఞలు అనుసరించినట్టు వాళ్ళు అనుసరించలేదు. వారి శత్రువులు వారిని బాధించగా ఆ మూలుగులు యెహోవా విని జాలిపడి వారి కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. ఆయన ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి ఒక్కొక్క న్యాయాధిపతి బ్రతికిన కాలమంతా వాళ్ళ శత్రువుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయినప్పుడల్లా వాళ్ళు వెనుక్కు తిరిగి ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ పూజిస్తూ వాటికి సాగిలపడుతూ ఉండేవారు. వారు అలా తమ క్రియల్లో గాని తమ మూర్ఖ ప్రవర్తనలో గాని దేనిని విడిచిపెట్టకుండా వాళ్ళ పూర్వీకుల కంటే ఇంకా భ్రష్టులైపోయారు. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రగిలినప్పుడు ఆయన ఇలా అన్నాడు, ఈ ప్రజలు తమ పితరులతో నేను ఏర్పాటు చేసిన వాగ్దానములోని షరతులు మీరి నా మాట వినలేదు. గనక నేను నియమించిన షరతులు అనుసరించి వాళ్ళ పితరులు నడిచినట్టు వీళ్ళు కూడా యెహోవా షరతులు అనుసరించి నడుస్తారో లేదో ఆ జాతుల వలన ఇశ్రాయేలీయులను పరీక్షించి చూస్తాను. అందుకని యెహోషువా చనిపోయిన కాలములో మిగిలిన శత్రుజాతుల్లో ఏ జనాంగాన్ని వాళ్ళ దగ్గర నుంచి నేను వెళ్ళగొట్టెను. ఈ కారణంగానే యెహోవా ఆ జనాంగాన్ని యెహోషువా చేతికి అప్పగించకుండా వెంటనే వెళ్ళగొట్టకుండా వాళ్లను ఉండనిచ్చాడు. న్యాయాధిపతులు 20వ అధ్యాయము. అప్పుడు దాను ప్రాంతము నుండి బెయర్షిబా వరకు గిలాదు వరకు ఉన్న ఇశ్రాయేలీయులందరూ కదిలి వచ్చారు. వారి సమాజం అంతా ఒక్క వ్యక్తిలా ఒకే ఆలోచనతో మిస్పాలో యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలు గోత్రాలకు నాయకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కత్తి యుద్ధం చేయగల 400,000 మంది కూడా వీరిలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు మిస్పాలో సమావేశం అయ్యారని బెన్యామీనీయులు విన్నారు. ఇశ్రాయేలీయులు ఈ దుర్మార్గపు పని ఎలా జరిగిందో చెప్పండి అని అడిగారు. చనిపోయిన స్త్రీ భర్త అయిన లేవీయుడు ఇలా సమాధానమిచ్చాడు, బెన్యామీనీయులకు చెందిన గిబియాలో రాత్రి బస కోసం నేను నా ఉంపుడిగత్తెతో కలిసి వచ్చాను. గిబియాకు చెందిన వారు ఆ రాత్రి నా మీద దాడి చేశారు. నేను ఉన్న ఇంటిని చుట్టుముట్టి నన్ను చంపాలని ప్రయత్నించారు. వాళ్ళు నా ఉంపుడిగత్తెను మానభంగం చేశారు. ఆమె చనిపోయింది. ఇశ్రాయేలీయుల్లో ఇలాంటి దుర్మార్గం దౌర్జన్యం వాళ్ళు జరిగించారు. కాబట్టి నేను ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దేశమంతటికీ ఆ ముక్కలను పంపాను. ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు చెప్పండి, మీరంతా ఇక్కడే ఉన్నారు. ఈ విషయం గురించి ఆలోచించి ఏమి చెయ్యాలో చెప్పండి. అందరూ ఒక్కసారిగా ఒకే రకంగా స్పందించారు. వాళ్ళిలా అన్నారు, మనలో ఎవరూ తన గుడారానికి గాని తన ఇంటికి గాని వెళ్ళడు. గిబియాకు మనం చెయ్యాల్సిన విషయంలో ఇలా చేద్దాం, మనం చీట్లు వేసి దాని ప్రకారం గిబియా పైన దాడి చేద్దాం. ఇశ్రాయేలీయుల్లో జరిగిన దుర్మార్గాన్ని శిక్షించడానికై బెన్యామీను ప్రాంతములోని గిబియాకు యుద్ధానికి వెళ్లే వాళ్ళ కోసం ఆహారాన్ని సమకూర్చడం కోసం ప్రతి గోత్రము నుండి 100 మందికి 10 మందిని అలాగే 1,000కి 100 మందిని 10,000కి 1,000 మందిని ఏర్పాటు చేద్దాం అని చెప్పుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయుల సైన్యం అంతా ఒక్క వ్యక్తిలా ఏకీభవించారు. అంతా ఒకే ఉద్దేశంతో ఆ పట్టణానికి వ్యతిరేకంగా లేచారు. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరి దగ్గరికి మనుషులను పంపారు. వారితో, మీ మధ్య జరిగిన ఈ దుర్మార్గం ఏమిటి? గిబియాలో ఉన్న ఆ దుర్మార్గులను మాకు అప్పగించండి. ఇశ్రాయేలీయులపై ఈ దోషాన్ని సంపూర్ణంగా తొలగించడానికై మేము వారిని చంపుతాం అని చెప్పించారు. కాని బెన్యామీను గోత్రం వాళ్ళు తమకు సోదరులైన ఇశ్రాయేలీయుల హెచ్చరికను పెడచెవిని పెట్టారు. వారంతా తమ తమ పట్టణాల్లో నుండి యుద్ధానికి బయలుదేరి గిబియాకు వచ్చి కలిశారు. ఆ రోజు బెన్యామీను గోత్రం వాళ్ళు తమ సంఖ్య ఎంతో లెక్క వేసుకున్నారు. గిబియా వాళ్ళు 700 మంది కాకుండా ఇతర పట్టణాల నుండి వచ్చిన వాళ్ళు 26,000 మంది ఉన్నారు. వాళ్ళందరిలో ప్రత్యేకంగా 700 మంది ఎడమచేత్తో యుద్ధం చేస్తారు. వీరు ఒక వడిసెలలో రాయి పెట్టి తల వెంట్రుకనైనా కొట్టగల నైపుణ్యం కలవారు. బెన్యామీనీయులు కాకుండా మిగిలిన ఇశ్రాయేలీయుల్లో కత్తి యుద్ధం చేయగలిగిన వాళ్ళు 400,000 మంది అని లెక్కవేశారు. వీళ్ళంతా యుద్ధ నైపుణ్యం గలవాళ్ళు. ఇశ్రాయేలీయులు లేచి బేతేలుకు వెళ్లారు. అక్కడ దేవుని దగ్గర బెన్యామీనీయులతో యుద్ధానికి తమలో ముందుగా ఎవరు వెళ్లాలో తెలపాలని మనవి చేశారు. అప్పుడు దేవుడు యూదావాళ్ళు వెళ్లాలి అని చెప్పాడు. ఇక ఇశ్రాయేలీయులు ఉదయాన్నే లేచి యుద్ధానికి సిద్ధపడి గిబియాకు ఎదురుగా మోహరించారు. ఇశ్రాయేలీయుల సైనికులు బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్లి గిబియా మీద దాడి చేయడానికి బారులు తీరారు. ఆ రోజున బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి 22,000 మంది ఇశ్రాయేలీ సైనికులను చంపివేశారు. తరువాత ఇశ్రాయేలీయులు వెళ్లి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడుస్తూ ఉన్నారు, మా సోదరులైన బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి తిరిగి వెళ్లాలా అంటూ దేవుని నడిపింపు కోసం ప్రార్థించారు. అప్పుడు యెహోవా యుద్ధానికి వెళ్ళండి అని చెప్పాడు. 2వ రోజున ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకున్నారు. మొదటి రోజు తాము నిలబడిన స్థానాల్లోనే తిరిగి నిలబడ్డారు. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ రోజు బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. వారిని ఎదుర్కోవడానికి బెన్యామీనీయులు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయుల్లో 18,000 మందిని చంపేశారు. చనిపోయిన వాళ్ళంతా కత్తి యుద్ధం చేసేవాళ్లే. అప్పుడు ఇశ్రాయేలీయుల సైనికులు ప్రజలు అంతా వెళ్లి బేతేలులో ప్రవేశించారు. అక్కడే ఏడుస్తూ సాయంకాలం వరకు యెహోవా సమక్షంలో కూర్చుని ఉపవాసముండి దేవునికి దహన బలులను సమాధాన బలులను అర్పించారు. ఆ రోజుల్లో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉంది. అహరోను మనుష్యుడు ఎలియాజరు కొడుకు అయిన ఫీనెహాసు ఆ రోజుల్లో ఆ మందసం దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు మరోసారి, మా సోదరులైన బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్లాలా వద్దా అని యెహోవా సన్నిధిలో విచారణ చేస్తూ అడిగారు. దానికి యెహోవా, వెళ్ళండి, రేపు వాళ్ళను ఓడించడానికి మీకు సహాయం చేస్తాను అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ సైనికులను మాటుపెట్టారు. 3వ రోజున ఇంతకు ముందులాగానే ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్లారు. గిబియా వారితో యుద్ధానికి సిద్ధపడ్డారు. బెన్యామీనీయులు వాళ్ళని ఎదిరించడానికి పట్టణములో నుండి బయలుదేరి వచ్చారు. ఇశ్రాయేలీయులను తరుముతూ పట్టణము నుండి దూరంగా వెళ్లారు. ఇంతకు ముందులాగానే ఇశ్రాయేలీయుల్లో గాయపడ్డ వాళ్ళను రాజమార్గాల్లో చంపుతూ వెళ్లారు. దాదాపు 30 మందిని అలా చంపారు. ఆ మార్గాల్లో ఒకటి బేతేలుకు వెళ్తుంది, మరొకటి గిబియాకు వెళ్తుంది. బెన్యామీనీయులు ఇంతకు ముందులా వీళ్ళు మన ముందు నిలువలేకపోతున్నారు అనుకున్నారు. కాని ఇశ్రాయేలీయులు మనం పారిపోతూ వాళ్ళను పట్టణములో నుండి బయటకు వచ్చేలా చేద్దాం అని చెప్పుకున్నారు. ఇశ్రాయేలు సైనికులందరూ సిద్ధపడి బయల్తామారు అనే చోట యుద్ధం కోసం బారులు తీరారు. ఈలోగా మాటును దాగి ఉన్న సైనికులు తాము దాగి ఉన్న స్థలము నుండి గిబియాకు పడమటి వైపు నుండి వేగంగా వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీ సైనికుల్లో నుండి ప్రత్యేకంగా ఉన్న 10,000 మంది సైనికులు గిబియా నుండి రావడంతో భీకరమైన యుద్ధం జరిగింది. కాని తాము నాశనం అంచున ఉన్నామని బెన్యామీనీయులకు తెలియలేదు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయుల ద్వారా బెన్యామీనీయులను ఓడించాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల్లో 25,100 మందిని చంపారు. వీళ్ళంతా కత్తి యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన వాళ్ళు. బెన్యామీను సైన్యం తమకు అపజయం కలిగిందని తెలుసుకున్నారు. ఇశ్రాయేలీ సైనికులు తాము గిబియా పైన మాటుగా పెట్టిన వారిపై నమ్మకముంచి బెన్యామీనీయులను తమ పైకి రానిచ్చారు. మాటుగా ఉన్న సైనికులు త్వరగా గిబియాలో చొరబడి పట్టణంలో ఉన్న వారినందరినీ కత్తితో చంపేశారు. ఇశ్రాయేలు సైన్యాలకు మాటును ఉండేవారికి మధ్య సంకేతం ఒకటుంది. అదేమిటంటే పట్టణములో నుండి పెద్ద మేఘంలా పొగను రాజేయడం. ఇశ్రాయేలీయులు మొదట యుద్ధం నుండి పారిపోతున్నట్టుగా కనిపించినప్పుడు బెన్యామీనీయులు వీళ్ళు మొదట యుద్ధంలో ఓడిపోయినట్టు ఇప్పుడు కూడా మన చేతిలో ఓడిపోతున్నారు అనుకుని ఇశ్రాయేలీయుల్లో దాదాపు 30 మందిని చంపారు. కాని వెనుక ఉన్న పట్టణములో నుండి ఆకాశములోకి పెద్ద స్తంభంలాగా పొగ పైకి లేవడం ఆరంభించింది. అప్పుడు బెన్యామీనీయులు వెనక్కి తిరిగి చూశారు. అప్పుడు ఆ పట్టణమంతా పొగ నిండిపోయి కనిపించింది. అప్పుడు ఇశ్రాయేలీయులు వెనక్కు తిరిగారు. బెన్యామీనీయులు తమకు అపజయం కలిగిందని తెలుసుకుని భయకంపితులయ్యారు. ఇశ్రాయేలీయుల నుండి పారిపోవడానికి ఎడారి దారి వైపుకు వెళ్దామని చూశారు. కాని పారిపోతుండగా వారిని పట్టణములో నుండి వచ్చిన ఇశ్రాయేలీ సైనికులు దారిలోనే చంపారు. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుముట్టారు. వారు వెనకబడి తరిమారు. తూర్పు వైపున గిబియాకి ఎదురుగా నోహా దగ్గర వారిని అణిచివేశారు. అక్కడ బెన్యామీనీయుల్లో 18,000 మంది మరణించారు. వీళ్ళంతా పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వాళ్ళు తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను బండకు పారిపోయారు. రాజమార్గాల్లో చెదిరిపోయి ఉన్న మరో 5,000 మందిని ఇశ్రాయేలీ సైనికులు వేరుచేసి వాళ్లను గిదోము వరకు వెంటాడి తరిమి వాళ్లల్లో 2,000 మందిని చంపేశారు. ఆ రోజు 25,000 మంది బెన్యామీనీయులు మరణించారు. చనిపోయిన వాళ్లంతా కత్తి యుద్ధంలో శిక్షణ పొందినవారే, యుద్ధం చేయడంలో ఆరితేరినవారే. కాని 600 మంది ఎడారిలో ఉన్న రిమ్మోను కొండకు పారిపోయారు. ఆ కొండ మీద 4 నెలలు ఉన్నారు. తరువాత ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులు పైకి తిరిగి వచ్చి పట్టణంలో ఉన్నవారిని, పశువులను, దొరికిన సమస్తాన్ని కత్తితో చంపేశారు. దీనితో పాటు తాము ఆక్రమించుకున్న పట్టణాలన్నిటినీ తగలబెట్టారు. న్యాయాధిపతులు 21వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు మిస్పాలో సమావేశమై, మనలో ఎవరు మన కుమార్తెలను బెన్యామీనీయులకు వివాహానికి ఇవ్వకూడదు అని శపథం చేశారు. తరువాత వారంతా బేతేలుకు వెళ్లారు. అక్కడే సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో కూర్చున్నారు. యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, ఈ రోజున ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రం లేకుండా పోయింది. ఇశ్రాయేలుకు ఇది ఎందుకు జరిగింది అంటూ ఎంతో ఏడ్చారు. తరువాత రోజున ప్రజలు ఉదయాన్నే లేచి అక్కడ బలిపీఠం కట్టి దహన బలులను, సమాధాన బలులను అర్పించారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో మిస్పాలో యెహోవా ఎదుటి జరిగిన సమావేశానికి రాకుండా ఉన్నదెవరు అంటూ వాకాబు చేశారు. ఎందుకంటే అలాంటి వారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలని శపథం చేశారు. ఇశ్రాయేలీయులు తమ సోదరులైన బెన్యామీనీయులను గుర్చి పశ్చాత్తాపపడి ఇలా చెప్పుకున్నారు. ఈ రోజున ఒక ఇశ్రాయేలీయుల గోత్రం అంతరించిపోయింది. మిగిలిన వారికి ఎవరికీ మన కూతుళ్లను పెళ్లికి ఇవ్వకూడదని యెహోవా పేరు మీద శపథం చేశాం కదా. ఇప్పుడు మిగిలిన వారికి భార్యలు ఎవరు చూస్తారు? ఇక వారి విషయంలో మనం ఏం చేయగలం? వారు ఇశ్రాయేలీయుల గోత్రాల్లో యెహోవా ఎదుట మిస్పాలో జరిగిన సమావేశానికి రానిది ఎవరు అని విచారించినప్పుడు ఏబిస్ గిలాదు నుండి సైన్యంలోకి ఎవరూ రాలేదని తెలిసింది. ప్రజలంతా అక్కడ జనగణనలో చేరినప్పుడు యాబిస్ గిలాదు నివాసుల్లో ఒక్కడు కూడా అక్కడ లేడు. కాబట్టి సమాజపు వారు ధైర్యవంతులైన 12,000 మంది మనుషులను యాబిస్ గిలాదు మీద దాడి చేసి అక్కడ స్త్రీలు పిల్లలతో సహా అందర్నీ చంపమనే ఉద్దేశంతో పంపించారు. మీరు ఇలా చెయ్యండి, ప్రతి మగవాణ్ణి అలాగే కన్యకాని ప్రతి స్త్రీని చంపండి అని చెప్పారు. యాబిస్ గిలాదు నివాసుల్లో పురుష సాంగత్యం తెలియని 400 మంది స్త్రీలను వాళ్ళు చూశారు. వాళ్లను కనానదేశంలోని సిలోహులో ఉన్న సైన్యం శిబిరానికి తీసుకువచ్చారు. అప్పుడు సమాజం రిమ్మోను కొండ దగ్గర ఉన్న బెన్యామీనీయులతో శాంతి చేసుకోవడానికి సమాచారం పంపించారు. ఆ సమయంలో బెన్యామీనీయులు తిరిగి వచ్చారు. యాబిస్ గిలాదు నుండి తీసుకువచ్చిన స్త్రీలను వారికిచ్చి పెళ్లిళ్లు చేశారు. అయితే ఆ స్త్రీలు వాళ్లకు సరిపోలేదు. యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రాల్లో లోపం కలగజేశాడని ప్రజలంతా బెన్యామీనీయులను గుచ్చి పశ్చాత్తాపపడ్డారు. సమాజంలో ప్రముఖులు, ప్రధానులు, బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించిపోవడం చూసి మిగిలిన వారికి మనం భార్యలను ఎక్కడి నుండి తీసుకురావాలి అని మదనపడ్డారు. ఇశ్రాయేలీయుల్లో నుండి ఒక గోత్రం అంతరించిపోకుండా బెన్యామీనీయుల్లో తప్పించుకున్న వారికి వారసులు ఉండాలి అన్నారు. ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా సరే తన కూతుర్ని బెన్యామీనీయుడికిస్తే వాణ్ణి నాశనం చెయ్యాలని శపథం చేశాము కాబట్టి మన కూతుళ్ళను వారికిచ్చి పెళ్లి చేయకూడదు అని చెప్పుకున్నారు. కాబట్టి వాళ్ళు బెన్యామీనీయులతో ఇలా అన్నారు, చూడండి, బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెముకు వెళ్లే రాజమార్గానికి తూర్పును ఉన్న లెబనోనుకు దక్షిణ దిక్కున ఉన్న సిలోహులో ప్రతి సంవత్సరం యెహోవాకు పండగ జరుగుతుంది. మీరు వెళ్లి ద్రాక్షతోటల్లో చాటున దాక్కుని ఉండండి. సిలోహు నుండి స్త్రీలు నాట్యమాడటానికి బయటకు వస్తారు. ద్రాక్షతోటల్లో నుండి వేగముగా బయటకు వచ్చి మీలో ప్రతి ఒక్కడూ ఒక్కో సిలోహు అమ్మాయిని పట్టుకుని భారీగా చేసుకోవడానికి మీ బెన్యామీనీయుల దేశానికి పారిపోండి. ఆ తరువాత ఆ అమ్మాయిల తండ్రులు గాని సోదరులు గాని మా దగ్గరికి వచ్చి వాదిస్తే మేము వారితో, మీరు కాస్త మా పట్ల దయచూపండి, యుద్ధం కారణంగా వాళ్లల్లో ప్రతి వాడికి పెళ్లి చేసుకోవడానికి స్త్రీలు దొరకలేదు కాబట్టి ఆ స్త్రీలను ఉండనివ్వండి, మీ అంతటి మీరే వాళ్లను పెళ్లికివ్వలేదు కాబట్టి శపథం విషయంలో మీరు నిరపరాధులు అవుతారు అని చెబుతాము అన్నారు. బెన్యామీనీయులు సరిగ్గా అలాగే చేసి నాట్యమాడుతున్న స్త్రీలలో నుండి తమకు కావలసిన స్త్రీలను పట్టుకుని తమకు భార్యలుగా తీసుకువెళ్లారు. తమ వారసత్వ స్థలానికి వెళ్లి అక్కడ పట్టణాలను కట్టి వాటిలో నివసించారు. ఆ తరువాత ఇశ్రాయేలులో ప్రతివాడు అక్కడ నుండి తమ తమ గోత్రాలుండే ప్రాంతాలకు తమ కుటుంబాల దగ్గరకు వారసత్వ భూమికి వెళ్లిపోయారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలులకు ఒక రాజు అంటూ లేడు. ప్రతివాడు తన ఇష్టం చెప్పున ప్రవర్తిస్తూ ఉన్నారు. న్యాయాధిపతులు 3వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకు కనానీయులకు జరిగిన యుద్ధాల గురించి తెలియని ఇశ్రాయేలులందరినీ పరీక్షకు గురి చేయడానికి యెహోవా ఈ శత్రుజాతులను అక్కడే ఉంచాడు. ఇశ్రాయేలీయుల్లో కొత్త తరం వాళ్లకు యుద్ధం నేర్పించడానికి యెహోవా ఉండనిచ్చిన జాతులు ఇవి: ఫిలిస్తీయుల 5గురు నాయకుల జాతులు, కనానీయులందరూ, సీదోనీయులు బయల్షర్మోను నుంచి హామాతుకు వెళ్లే మార్గం వరకు, లెబనోను కొండల్లో ఉండే హివ్వీయులు, యెహోవా మోషే ద్వారా వాళ్ళ తండ్రులకి ఇచ్చిన ఆజ్ఞలు వాళ్ళు అనుసరిస్తారో లేదో తెలుసుకోవాలని ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి ఈ జాతులను ఆయన ఉండనిచ్చాడు. కాబట్టి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల మధ్య ఇశ్రాయేలీయులు నివాసం చేస్తూ వాళ్ళ కూతుళ్లను పెళ్లి చేసుకుంటూ వాళ్ళ కొడుకులకు తమ కూతుళ్లను ఇస్తూ వాళ్ళ దేవుళ్ళను పూజిస్తూ వచ్చారు. ఆ విధంగా ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులుగా కనబడి తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవుళ్లను, అషేరా విగ్రహాలను పూజించారు. ఫలితంగా యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు ఆయన ఆరాము నహరాయిము రాజైన కూషాన్రి సాతాయముకు బానిసలుగా ఉండడానికి వాళ్లను అమ్మివేశాడు. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరాలు కూషాన్రి సాతాయముకు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు కొడుకు ఒత్నీయేలును ఇశ్రాయేలీయుల కోసం నియమించి వాళ్లను కాపాడాడు. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి యుద్ధానికి బయలుదేరగా యెహోవా అరమ్నాహారాయము రాజైన కుషన్రి సాతాయమును అతని చేతికి అప్పగించాడు. అతడు కుషన్రి సాతాయమును జయించాడు. ఆ తరువాత 40 సంవత్సరాలు దేశం ప్రశాంతంగా ఉంది. ఆ తరువాత కనాజు కొడుకు ఒత్నీయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు మళ్లీ యెహోవా దృష్టికి దోషులయ్యారు. వాళ్ళు యెహోవా దృష్టికి దోషులైన కారణంగా యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధం చెయ్యడానికి మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడు. అతడు అమ్మోనీయులను, అమాలేకీయులను సమకూర్చుకుని వెళ్లి ఇశ్రాయేలీయులను ఓడించి ఖర్జూరు చెట్ల పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు మోయాబు రాజుకు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు బెన్యామీనీయుడైన గెరా కొడుకు ఎహోదు అనే న్యాయాధిపతిని వాళ్ళ కోసం యెహోవా నియమించాడు. అతడు ఎడమచేతి వాటం గలవాడు. అతని చేత ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం పంపినప్పుడు ఎహోదు మోరెడు పొడవు ఉన్న రెండంచెల కత్తిని చెయ్యించుకుని తన వస్త్రంలో తన కుడితొడ మీద దాన్ని కట్టుకుని ఆ కప్పం మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరికి తెచ్చాడు. ఈ ఎగ్లోను చాలా లావుగా ఉండేవాడు. ఎహోదు ఆ కప్పం తెచ్చి ఇచ్చిన తరువాత కప్పం మోసిన మనుషులను పంపివేసి గిల్గాలు దగ్గర ఉన్న పెసీలీము దగ్గర నుంచి తిరిగి వచ్చి, "రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పాలి" అన్నాడు. అప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్లే వరకు మాట్లాడవద్దని చెప్పాడు. ఎహోదు అతని దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఎహోదు, "నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉంది" అని చెప్పగా రాజు తన సింహాసనం మీద నుంచి లేచాడు. అప్పుడు ఎహోదు తన ఎడమ చేతిని చాపి తన కుడితొడ మీద నుంచి కత్తి తీసి అతడి కడుపులో బలంగా పడిచాడు. ఆ కత్తితో పాటు దాని పిడి కూడా అతని కడుపులోకి దిగిపోయింది. ఆ కత్తి అతని వెనుక నుంచి బయటకు వచ్చింది. అతని క్రొవ్వు ఆ కత్తిని కప్పేసిన కారణంగా ఎహోదు ఆ కత్తిని అతని శరీరంలో నుంచి బయటకు తీయలేదు. అప్పుడు ఎహోదు వసారాలోకి వెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టాడు. అతడు వెళ్లిపోయిన తరువాత ఆ రాజు సేవకులు లోపలికి వచ్చి చూసినప్పుడు ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రాజు తన చల్లని గదిలో మూత్ర విసర్జన చేస్తున్నాడనుకున్నారు. వాళ్ళు ఎంతసేపు కనిపెట్టినా రాజు ఆ గది తలుపులు తీయకపోవడంతో వాళ్ళు తాళపు చెవులు తెచ్చి తలుపులు తీసి చూశారు. వాళ్ళ రాజు చనిపోయి నేల మీద పడి ఉన్నాడు. వాళ్ళు ఆలస్యం చేస్తుండగా ఎహోదు తప్పించుకుని చెక్కిన విగ్రహాలు ఉన్న పెసీలీమును దాటి సెయీరాకు పారిపోయాడు. అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూర ఊదగా ఇశ్రాయేలీయులు అరణ్య ప్రాంతం నుంచి దిగి అతని దగ్గరికి వచ్చారు. అతడు వాళ్లతో, "నాతో రండి, యెహోవా మీ శత్రువులైన మోయాబీయులను ఓడించబోతున్నాడు" అన్నాడు. కాబట్టి వాళ్ళు అతని వెంట దిగివచ్చి మోయాబు వారికి ఎదురుగా ఉన్న యోర్ధాను రేవులను ఆక్రమించుకుని ఎవరినీ దాటనివ్వలేదు. ఆ సమయంలో వాళ్ళు మోయాబీయుల్లో బలం సామర్థ్యం కలిగిన పరాక్రమవంతులైన 10,000 మందిని చంపారు. ఒక్కడు కూడా తప్పించుకోలేదు. ఆ దినాన మోయాబీయులు ఇశ్రాయేలీయుల బలాన్నబట్టి అణగారిపోయారు. ఆ కారణంగా ఆ ప్రాంతం 80 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. అతని తరువాత ఆనాతు కుమారుడు షమ్గరు న్యాయాధిపతి అయ్యాడు. అతడు 600 మంది ఫిలిస్తీయులను పశువులు కాసే మునుకోల కర్రతో చంపాడు. అతడు కూడా ఇశ్రాయేలీయులను ప్రమాదాల నుంచి కాపాడాడు. న్యాయాధిపతులు 4వ అధ్యాయము. ఎహోదు చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు మళ్లీ యెహోవా దృష్టికి దోషులయ్యారు. గనక ఆషోరులో ఏలే కనాను రాజైన యాబీను చేతికి ఆయన వాళ్లను అప్పగించాడు. అతని సేనాధిపతి పేరు సిసేరా. అతడు యూదేతరుల ప్రాంతం ఆరోషితులో ఉంటున్నాడు. అతనికి 900 ఇనుపరథాలు ఉన్నాయి. అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను కఠినంగా హింసల పాలు చేసినప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు. ఆ రోజుల్లో లప్పీదోతు భార్య దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది. ఆమె ఎఫ్రాయిమీయుల ఎడారిలో రమాకు బేతేలుకు మధ్య ఉన్న దెబోరా ఖర్జూర చెట్టు కింద తీర్పులు తీర్చడానికి కూర్చుని ఉండేది. తమ వివాదాలు పరిష్కరించుకోవడానికి ఇశ్రాయేలీయులు ఆమె దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. ఆమె నఫ్తాలీలోని కెదేషులో నుంచి అబీనోయాము కొడుకు బారాకును పిలిపించి అతనితో ఇలా అంది, "ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు వెళ్ళి నఫ్తాలీయుల్లో జెబులూనీయుల్లో 10,000 మందిని తాబోరు కొండకి రప్పించు. యాబీను సేనాధిపతి సిసేరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని కిషోను నది దగ్గర చేర్చి అక్కడ అతని మీద నీకు జయం అనుగ్రహిస్తాను." అప్పుడు బారాకు, "నువ్వు నాతో బాటు వస్తేనే వెళ్తాను, గాని నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను" అని ఆమెతో చెప్పాడు. అప్పుడు ఆమె, "నీతో నేను తప్పకుండా వస్తాను. అయితే నువ్వు చేసే ఈ ప్రయాణం వల్ల నీకు ఘనత దొరకదు. ఒక స్త్రీ చాకచక్యం వలన యెహోవాను సిసెరాను అప్పగిస్తాడు అని చెప్పి లేచి బారాకుతో బాటు కెదేషుకు వెళ్ళింది. బారాకు జెబులూనీయులను నఫ్తాలీయులను కెదేషుకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతనితో వెళ్లారు. దెబోరా కూడా అతనితో వెళ్ళింది. ఈలోపు కనానీయుడైన హెబెరు మోషే మామ హోబాబు సంతానం వారైన కయీనీయుల నుంచి వేరుపడి కెదేషు దగ్గర ఉన్న జయనన్నీములో ఉన్న మస్తకీ చెట్టు దగ్గర తన గుడారం వేసుకుని ఉన్నాడు. అబీనోయాము కొడుకైన బారాకు తాబోరు కొండపైకి వెళ్లాడని సిసెరాకు తెలిసినప్పుడు సిసెరా తన రథాలన్నిటినీ, తన 900 ఇనుప రథాలను యూదేతరుల ప్రాంతమైన హరోషెతు నుంచి కిషోను నది వరకూ తన పక్షంగా ఉన్న ప్రజలందరినీ పిలిపించినప్పుడు, దెబోరా వెళ్ళు, యెహోవా సిసెరా మీద నీకు జయం ఇచ్చిన రోజు ఇదే, యెహోవా నిన్ను నడిపిస్తున్నాడు కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుంచి దిగివచ్చాడు. బారాకు వాళ్ళను చంపడానికి వీలుగా యెహోవా సిసెరాను అతని రథాలన్నిటినీ అతని సైనికులను కలవరపరిచినప్పుడు సిసెరా తన రథం దిగి కాలినడకన పారిపోయాడు. బారాకు ఆ రథాలను సైన్యాన్ని యూదేతరుల ప్రాంతం హరోషెతు వరకూ తరిమినప్పుడు సిసెరా సైన్యమంతా కత్తివాత చేత కూలిపోయింది. ఒక్కడు కూడా బ్రతకలేదు. ఆషోరు రాజు యాబీనుకు కయీనీయుడైన హెబెరు వంశస్థులకు సంధి ఒప్పందం ఉంది గనుక సిసెరా కాలినడకన కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారానికి పారిపోయాడు. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొని అతన్ని చూసి, ప్రభూ ఇటు నా వైపుకు రండి, భయపడవద్దు అని చెప్పింది. అప్పుడు అతడు ఆమె గుడారంలోకి వెళ్ళాడు. అప్పుడు ఆమె అతనిపై దుప్పటి కప్పింది. అతడు దాహంగా ఉంది, దయచేసి నాకు కొంచెం నీళ్లు ఇవ్వు అని అడిగాడు. ఆమె తోలుతో చేసిన తిత్తి విప్పి అతనికి దాహానికి ఇచ్చి అతనికి మళ్లీ దుప్పటి కప్పే సమయంలో అతడు గుడారం ద్వారం దగ్గర నుండి ఎవరైనా లోపలకు వచ్చి, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఎవరూ లేరని నువ్వు చెప్పాలి అన్నాడు. ఆ తరువాత హెబెరు భార్య యాయేలు గుడారానికి కొట్టే మేకు తీసుకుని ఒక సుత్తి చేత్తో పట్టుకుని మెల్లగా అతని దగ్గరికి వచ్చి అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని కణతలో ఆ మేకు దిగగొట్టగా అది అతని తలలో గుండా నేలలోకి దిగింది. అతడు చచ్చాడు. బారాకు సిసెరాను తరుముకుంటూ రాగా యాయేలు అతన్ని ఎదుర్కొని, నువ్వు వెతుకుతున్న మనిషిని నీకు చూపిస్తాను అంది. అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉన్నాడు. ఆ మేకు అతని కణతలో ఉంది. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల కోసం కనాను రాజు యాబీనును ఓడించాడు. తరువాత ఇశ్రాయేలీయుల కనాను రాజు యాబీనును చంపేవరకు వారి బలం అంతకంతకూ పెరుగుతూ ఉంది. న్యాయాధిపతులు 5వ అధ్యాయము. ఆ రోజు దెబోరా అబీనోయాము కొడుకు బారాకు ఈ కీర్తన పాడారు. ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినప్పుడు ప్రజలు సంతోషంగా స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొన్నారు. మేము యెహోవాను స్తుతిస్తాము. రాజులారా వినండి, అధికారులారా ఆలకించండి. నేను యెహోవాకు కీర్తన పాడుతాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను స్తుతుల కీర్తన పాడుతాను. యెహోవా, నువ్వు సెయీరు నుంచి బయలుదేరినప్పుడు, ఏదేము పొలము నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు భూమి కంపించింది, ఆకాశం వణికింది, మేఘాలు నీళ్లు కుమ్మరించాయి, యెహోవా సముఖములో కొండలు కంపించాయి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సముఖములో సీనాయి కొండ కూడా కంపించింది. ఆనాతు కొడుకు షమ్గరు దినాల్లో, యాయేలు దినాల్లో రాజమార్గాలు ఎడారులుగా మారాయి. ప్రయాణికులు ఎవరూ నడవని పక్కత్రోవల్లోనే నడిచారు. దెబోరా అని నేను రాకముందు ఇశ్రాయేలీయుల్లో పనివాళ్ళు లేకుండా పోయారు. ఒక తల్లి ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించవలసి వచ్చింది. ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంపిక చేసుకున్నారు. యుద్ధం వాళ్ల ముఖద్వారాల దగ్గరికి వచ్చింది. ఇశ్రాయేలీయుల్లో 40,000 ఒక్కడికైనా ఒక డాలే గాని ఒక ఈటే గాని కనిపించలేదు. ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా తమకై తాముగా యుద్ధానికి సిద్ధపడ్డారు. వారిని బట్టి యెహోవాని స్తుతించండి. తెల్లగాడిదల మీద స్వారీ చేసేవారు, తివాచీల మీద కూర్చునేవారు, త్రోవలో నడిచేవారు ఇది వినండి. పశువులు నీళ్లు తాగే చోట విల్లుకాండ్రు చేసే స్వరాలు వినండి. యెహోవా నీతిక్రియల గురించి వాళ్ళు చెబుతున్నారు. ఇశ్రాయేలీయుల యుద్ధశూరులకు తమ శత్రువుల మీద ఆయన జయం ఇచ్చాడని వాళ్ళు చెబుతున్నారు. యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల దగ్గరికి కవాతుగా వెళ్లారు. మేలుకో దెబోరా, మేలుకో మేలుకో, కీర్తన పాడు. బారాకు వెళ్ళు, అబీనోయాము కుమారా వెళ్ళు, నీ శత్రువులను బంధించు. ప్రాణాలతో ఉన్న కొందరు ఇశ్రాయేలు ప్రజలు తాబోరు కొండ దిగి ప్రముఖుల దగ్గరికి వచ్చారు. యెహోవా ప్రజలు యుద్ధశూరులతో ఉన్న నా దగ్గరికి వచ్చారు. కొందరు ఎఫ్రాయిము నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఒకప్పుడు అమాలేకీయుల దేశ నివాసులు. బెన్యామీనీయుల ప్రజలు నీ వెంటే వచ్చారు. మాకీరు నుంచి న్యాయాధిపతులు, జెబులోనీయుల నుంచి నాయక దండం మోసేవాళ్ళు వచ్చారు. ఇస్సాకారులోని అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు. ఇస్సాకారీయుల బారాకుతో కలిసి అతి వేగంగా లోయలోకి చొరబడ్డారు. రూబేనీయుల తెగలవారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి. గొర్రెల మందల కోసం కాపరులు వాయించే ఈలలు వినడానికి నీ గొర్రెల దొడ్ల మధ్య నువ్వెందుకు ఉన్నావు? రుబేనీయుల తెగలవారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి. గిలాదువారు యోర్దాను అవతల ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. దానీయులు ఓడల్లో ఎందుకు తిరుగుతున్నారు? అషేరీయులు సముద్ర తీరాన తమ ఓడరేవుల్లో ఎందుకు ఉన్నారు? జెబూలూనీయులకు మరణ భయం లేదు. వారు ప్రాణాలు సైతం లెక్క చెయ్యని ప్రజలు. నఫ్తాలీయులు కూడా యుద్ధభూమిలో ప్రాణాలకు లెక్క చెయ్యలేదు. రాజులు వచ్చి యుద్ధం చేశారు. మెగిద్దో జలాల దగ్గర ఉన్న తానాకులో కనాను రాజులు యుద్ధం చేశారు. కాని వాళ్ళు ఆ యుద్ధం నుంచి వెండిని కొల్లసొమ్ముగా తీసుకువెళ్లలేదు. నక్షత్రాలు ఆకాశం నుంచి యుద్ధం చేశాయి. నక్షత్రాలు తమ ఆకాశ మార్గాల్లో నుంచి సిసేరాతో యుద్ధం చేశాయి. కీషోను వాగులో, పురాతన వాగైన కీషోనులో వాళ్ళు కొట్టుకుపోయారు. నా ప్రాణమా, నువ్వు బలం తెచ్చుకుని సాగిపో. గుర్రాల డెక్కల శబ్దాలతో నేల దద్దరిల్లింది. యుద్ధశూరుల గుర్రాలు కదం తొక్కాయి. యెహోవా దూత ఇలా అన్నాడు, మేరోజును శపించండి, దాని నివాసులను తప్పనిసరిగా శపించండి. యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు. బలిష్ఠులైన యుద్ధశూరులతో చేసిన యుద్ధంలో యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు. కయీనీయుడైన హేబేరు భార్య, యాయేలు గుడారాల్లో నివసించే స్త్రీలందరికన్నా ఎక్కువ దీవెన పొందింది. అతడు దాహానికి నీళ్లు అడిగాడు, ఆమె పాలు తెచ్చి ఇచ్చింది. సైన్యాధిపతులకు తగిన పాత్రతో వెన్న తెచ్చి ఇచ్చింది. ఆమె తన చేతితో గుడారపు మేకు పట్టుకుంది. పనివాని సుత్తెను కుడిచేత్తో పట్టుకుని సిసేరాను కొట్టింది. ఆమె అతని తల పగలగొట్టింది. ఆమె అతని తల ప్రక్కన సుత్తితో కొడితే అతని తల బద్దలయ్యింది. అతడు ఆమె కాళ్ళ దగ్గర కూలిపడి ఉన్నాడు. ఆమె కాళ్ళ మధ్య చలనం లేకుండా పడి ఉన్నాడు. అతడు కృంగి పడి ఉన్న చోటే దారుణంగా చచ్చాడు. సిసేరా తల్లి కిటికీలో నుంచి చూస్తూ ఉంది. అల్లిక కిటికీలో నుంచి చూస్తూ ఆందోళనగా కేక పెడుతుంది. అతని రథం తిరిగి రావడానికి ఇంత సమయం పడుతుందేమిటి? అతని రథాన్ని లాగే గుర్రాల డెక్కల శబ్దాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన రాకుమార్తెలు జవాబిచ్చారు. ఆమె తనకు తాను మళ్ళీ అదే జవాబు చెప్పుకుంది. కొల్లసొమ్ము వాళ్లకు దొరకలేదా? దాన్ని వాళ్ళు పంచుకోలేదా? యోధులందరూ ఒకరు లేక ఇద్దరు స్త్రీలను తీసుకోలేదా? సిసేరాకు రంగులు అద్దిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరుకుతుంది. రంగులు దిద్ది బుటా పనిచేసిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరుకుతుంది. రెండు వైపులా రంగులు అద్ది బుటాదారి పనిచేసిన వస్త్రం దోచుకున్న వాళ్ళ మెడలకు తగినది వాళ్లకు దొరుకుతుంది. యెహోవా, నీ శత్రువులందరూ అలాగే నశించాలి. ఆయన్ని ప్రేమించేవాళ్ళు బలిష్టమైన ఉదయించే సూర్యుడిలా ఉంటారు అని పాడారు. ఆ తరువాత దేశం 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో దోషులైన కారణంగా యెహోవా 7 సంవత్సరాల పాటు వాళ్లను మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మిద్యానీయుల హింస ఇశ్రాయేలీయుల మీద భారంగా ఉంది. గనుక వాళ్ళు మిద్యానీయుల దగ్గర ఉండలేక కొండల్లో ఉన్న వాగులు, గుహలు, భద్రమైన చోటులను తమ కోసం సిద్ధం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు విత్తనాలు చల్లిన తరువాత మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పును ఉండేవాళ్ళు తమ పశువులతో, గుడారాలతో సహా మిడతల దండులాగా వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ దగ్గర సైనిక శిబిరం వేసుకుని గాజాకు వరకూ వారి పొలం పంట పాడు చేశారు. ఇశ్రాయేలు దేశంలో బ్రతుకుదెరువుకు పనికి వచ్చే దేనినీ, ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని దేనినీ మిగల్చలేదు. వాళ్ళ ఒంటెలు లెక్కకు మించి ఉన్నాయి. దేశాన్ని పాడు చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చేవారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల ఎంతో హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టారు. మిద్యానీయుల వల్ల కలిగిన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు వాళ్లకు ఇలా ప్రకటించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించి బానిసల గృహంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చాను. ఐగుప్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని, బాధ పెట్టిన వారందరి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించి మీ దగ్గర నుంచి వాళ్ళను తోలివేసి వాళ్ళ దేశాన్ని మీకు ఇచ్చాను. మీ దేవుడినైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ దేవుళ్లకు భయపడవద్దని మీతో చెప్పాను గాని మీరు నా మాట వినలేదు. అప్పుడు యెహోవా దూత వచ్చి ఒప్రాలో అబీయజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకీ చెట్టు కింద కూర్చున్నాడు. యోవాసు కొడుకు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండా గానుగుచాటున గోధుమలు దుల్లగొడుతూ ఉన్నప్పుడు యెహోవా దూత అతనికి కనబడి, శౌర్యం గల బలశాలి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని అతనితో అన్నాడు. గిద్యోను, అయ్యా నా ప్రభు, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించాడని చెబుతూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు గదా అని అతనితో చెప్పాడు. అప్పుడు యెహోవా అతని వైపు తిరిగి బలం తెచ్చుకుని, వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను కాపాడు, నిన్ను పంపినవాణ్ణి నేనే అని చెప్పాడు. అతడు, నా ప్రభు, దేని సాయంతో నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబం మనిషే గోత్రంలో అందరికంటే బలహీనమైనది. మా తండ్రుల కుటుంబాల్లో నేను ఏ ప్రాముఖ్యత లేనివాణ్ణి అని ఆయనతో చెప్పాడు. అందుకు యెహోవా, అయితే ఏమిటి, నేను నీకు తోడుగా ఉంటాను, గనక ఒక మనిషిని చంపినట్టు మిద్యానీయులను నువ్వు చంపుతావు అని చెప్పాడు. అందుకు అతడు, నా పట్ల నీకు కటాక్షం కలిగితే నాతో మాట్లాడుతున్నది నువ్వే అని నేను తెలుసుకునేలా ఒక సూచన నాకు చూపించు. నేను నా అర్పణ బయటికి తెచ్చి నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో దాన్ని పెట్టే వరకు వెళ్ళవద్దు అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన, నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అప్పుడు గిద్యోను లోపలికి వెళ్ళి ఒక మేకపిల్లను, తూమిడి పిండితో పొంగని రొట్టెలను సిద్ధము చేసి ఆ మాంసాన్ని గంపలో పెట్టి అది వండిన నీళ్లు కుండలో పోసి ఆయన కోసం ఆ మస్తకీ చెట్టు కిందకు దాన్ని తీసుకువచ్చి దూత దగ్గర పెట్టాడు. దేవుని దూత ఆ మాంసాన్ని, పొంగని రొట్టెలను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పొయ్యి అన్నాడు. అతడు అలా చేశాక యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసాన్ని, ఆ పొంగని రొట్టెలను ముట్టగానే ఆ రాతిలో నుంచి అగ్ని లేచి ఆ మాంసాన్ని, ఆ రొట్టెలను కాల్చివేసింది. అంతలో యెహోవా దూత అదృశ్యం అయ్యాడు. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, ఆహా నా ప్రభు యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను అన్నాడు. అప్పుడు యెహోవా, నీకు సమాధానం ఉండుగాక, భయపడకు, నువ్వు చనిపోవు అని అతనితో చెప్పాడు. అక్కడ గిద్యోను యెహోవా పేరట బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకు అది అబీయజ్రీయుల ప్రాంతమైన ఒప్రాలో ఉన్నది. ఆ రాత్రే యెహోవా నీ తండ్రికి చెందిన ఎద్దును, 7 ఏళ్ల వయసు ఉన్న 2వ ఎద్దును తీసుకువచ్చి నీ తండ్రి బయలుకు కట్టిన బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతాస్తంభాన్ని నరికివెయ్యి. సరి అయిన ఏర్పాటుతో ఈ బండపైన నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ ఎద్దును తీసుకువచ్చి నువ్వు నరికిన అషేరా ప్రతిమ కలపను కట్టెలుగా ఉపయోగించి దహన బలి అర్పించు అని అతనితో చెప్పాడు. కాబట్టి గిద్యోను తన పనివాళ్లల్లో 10 మందిని తీసుకుని యెహోవా తనతో చెప్పినట్టు చేశాడు. అతడు తన తల్లిదండ్రుల కుటుంబాల వారికి ఆ ఊరి వాళ్లకు భయపడిన కారణంగా పగటివేళ కాక రాత్రి సమయములో చేశాడు. ఆ ఊరివాళ్ళు వేకువనే లేచినప్పుడు బయలుదేవుడు బలిపీఠం విరగ్గొట్టి ఉంది. దానికి పైగా ఉన్న దేవతాస్తంభం కూడా పడద్రోసి ఉంది. కొత్తగా కట్టిన బలిపీఠంపై 2వ ఎద్దు అర్పణ అయిపోయి కనిపించింది. అప్పుడు వాళ్ళు, ఇది ఎవరు చేసిన పని అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వాకబు చేసి యోవాషు కొడుకు గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకున్నారు. కాబట్టి ఆ ఊరి వాళ్ళు, నీ కొడుకు బయలు బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభాన్ని పడద్రోశాడు గనుక అతడు చనిపోవాలి, వాణ్ణి బయటకు తీసుకురా అని యోవాషుతో చెప్పారు. యోవాషు తనతో పోట్లాడుతున్న వాళ్ళందరితో, మీరు బయలుపక్షంగా వాదిస్తారా? మీరు బయలును రక్షిస్తారా? బయలుపక్షంగా వాదించేవాడు పొద్దు ఎక్కకముందే చావాలి. ఎవడో బయలు బలిపీఠాన్ని విరగ్గొట్టాడు. సరే, బయలు దేవుడే కదా, తన పక్షాన తానే వాదించుకోనివ్వండి. ఒకడు తన బలిపీఠాన్ని విరగ్గొట్టాడు కాబట్టి బయలునే అతనితో వాదించుకోనిమ్మని చెప్పిన కారణంగా ఆ దినాన గిద్యోనుకు ఎరుబయలు అని పేరు వచ్చింది. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు తీరం వాళ్ళు కలిసి వచ్చి నది దాటి యజ్రాయేలు మైదానములో దిగినప్పుడు యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించింది. అతడు బోర ఊదినప్పుడు అబియేజరు కుటుంబీకులు అతని దగ్గరికి వచ్చారు. అతడు మనిషే వారి దగ్గరికి దూతలను పంపగా వారంతా కలిసి అతని దగ్గరికి వచ్చారు. అతడు ఆషేరు, జెబులోను, నఫ్తాలి గోత్రాల వాళ్ళ దగ్గరికి దూతలను పంపినప్పుడు వాళ్ళు కూడా కూడుకున్న వాళ్ళను కలుసుకున్నారు. అప్పుడు గిద్యోను దేవునితో, నువ్వు చెప్పినట్టు నా చేత ఇశ్రాయేలీయులను రక్షించడం నీ ఉద్దేశ్యం అయితే, నేను కళ్ళంలో గొర్రెబుచ్చు ఉంచిన తరువాత నేలంతా పొడిగా ఉండి ఆ గొర్రెబుచ్చు మీద మాత్రమే మంచు పడితే, నువ్వు చెప్పినట్టు ఇశ్రాయేలీయులను నా ద్వారా రక్షిస్తావని నేను నిశ్చయించుకుంటాను అన్నాడు. అది అలాగే జరిగింది. అతడు పొద్దున్నే లేచి ఆ బొచ్చును వత్తి ఒక పాత్ర నీటితో నిండే వరకు ఆ బొచ్చు నుంచి నీళ్లు పిండాడు. అప్పుడు గిద్యోను, నా మీద కోపగించుకోకు, ఇంకా ఒక్కసారి ఈ గొర్రెబుచ్చుతో పరీక్షించడానికి అవకాశం ఇవ్వు. నేల అంతటి మీద మంచు పడి ఉన్నప్పుడు ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనివ్వు అని దేవునితో అన్నప్పుడు ఆ రాత్రి దేవుడు అలాగే చేశాడు. నేలంతటి మీద మంచు పడినా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంది. న్యాయాధిపతులు 7వ అధ్యాయము. ఎరుబయలు అంటే గిద్యోను అతనితో ఉన్నవారంతా తెల్లవారే లేచి హారోదు బావి దగ్గరికి వచ్చినప్పుడు లోయలో ఉన్న మోరే కొండకు ఉత్తరంగా మిద్యానీయుల శిబిరం కనబడింది. యెహోవా గిద్యోనుతో, నీతో ఉన్నవారు ఎక్కువ మంది, నేను వాళ్ళ చేతికి మిద్యానీయులను అప్పగించడం తగదు, ఇశ్రాయేలీయులు నా కండబలమే నాకు రక్షణ కలగజేసింది అనుకుని తమను తామే గొప్ప చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు భయపడి వణుకుతున్న వాడెవడైనా ఉంటే తొందరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళిపోవాలి అని ప్రజలందరూ వినేలా ప్రకటించు అని చెప్పాడు. అప్పుడు ప్రజల్లో నుంచి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ 10,000 మంది ఉన్నారు. యెహోవా, ఈ ప్రజలు ఇంకా ఎక్కువ మందే, నీళ్ల దగ్గరికి వీళ్ళను దిగేలా చెయ్యి, అక్కడ నీ కోసం వాళ్ళ సంఖ్య తగ్గిస్తాను. ఇతను నీతో కలిసి వెళ్ళాలి అని ఎవరి గురించి చెబుతానో అతడు నీతో కలిసి వెళ్ళాలి, ఇతడు నీతో కలిసి వెళ్ళకూడదు అని ఎవరి గురించి చెప్తానో అతడు వెళ్ళకూడదు అని గిద్యోనుతో చెప్పాడు. అతడు నీళ్ల దగ్గరికి ఆ ప్రజలను దిగేలా చేసినప్పుడు యెహోవా కుక్క తాగినట్టు తన నాలుకతో నీళ్లు తాగినవాణ్ణి, నీళ్లు తాగడానికి మోకాలు వంచినవాణ్ణి వేరువేరుగా ఉంచు అని గిద్యోనుతో చెప్పాడు. చేత్తో నోటి కందించుకుని నీళ్లు తాగిన వాళ్ళు 300 మంది, మిగిలిన వాళ్ళందరూ నీళ్లు తాగడానికి మోకాళ్ళు వంచిన వాళ్లే. అప్పుడు యెహోవా చేత్తో నోటి కందించుకుని, నీళ్లు తాగిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను, మిద్యానీయుల మీద జయం ఇస్తాను, తక్కిన ప్రజలందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్ళొచ్చు అని గిద్యోనుతో చెప్పాడు. ఎంపిక చేసిన ప్రజలు వెళ్లిపోయిన వారి ఆహారం బూరలు తీసుకున్నారు. గిద్యోను ప్రజలందరినీ వాళ్ల గుడారాలకు పంపివేశాడు, కాని ఆ 300 మందిని అక్కడే ఉంచుకున్నాడు. మిద్యానీయుల శిబిరం అతనికి దిగువ భాగంలో లోయలో ఉంది. ఆ రాత్రి యెహోవా అతనితో ఇలా అన్నాడు, నువ్వు లేచి ఆ శిబిరం మీదకి వెళ్ళు, దానిమీద నీకు జయం ఇస్తాను. వెళ్లడానికి నీకు భయమైతే నీ పనివాడు పోరాతో కలిసి ఆ శిబిరం దగ్గరికి దిగి వెళ్ళు. ఆ శిబిరంలో ఉన్నవాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని వినిన తరువాత నువ్వు ఆ శిబిరంలోకి దిగి వెళ్లడానికి నీకు ధైర్యం వస్తుంది అని చెప్పినప్పుడు అతడు, అతని పనివాడైన పోరా ఆ శిబిరంలో బయట కాపలా వాళ్ళున్న చోటికి వెళ్లారు. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు ప్రాంతాల వాళ్ళు లెక్కక మిడతల్లా ఆ మైదానంలో పోగై ఉన్నారు. వాళ్ళ ఒంటెలు సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల్లా లెక్కకు మించి ఉన్నాయి. గిద్యోను దిగి వచ్చినప్పుడు ఒకడు తాను కన్నిన కలను మరో సైనికుడికి చెప్తూ, నాకొక కలొచ్చింది, బార్లీ రొట్టె ఒకటి మిద్యానీయుల శిబిరంలోకి దొర్లి ఒక గుడారానికి తాకి దాన్ని పడగొట్టి తలకిందులు చేయగా ఆ గుడారం కూలిపోయింది అన్నాడు. అందుకు అతని స్నేహితుడు, అది ఇశ్రాయేలీయుడు యోవాసు కొడుకు గిద్యోను ఖడ్గమే తప్ప మరొకటి కాదు, దేవుడు మిద్యానీయుల మీద ఈ శిబిరం మీద అతనికి జయం ఇస్తున్నాడు అని జవాబిచ్చాడు. గిద్యోను ఆ కల, దాని భావం విన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తిరిగి వెళ్లి, లెండి, యెహోవా మిద్యానీయుల సైన్యం మీద మీకు జయం ఇచ్చాడు అని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేశాడు. ఒక్కొక్కరి చేతికి ఒక బోర, ఒక ఖాళీ కుండ, ఆ కుండలో ఒక దివిటిని ఇచ్చి వాళ్లతో ఇలా అన్నాడు, నన్ను చూసి నేను చేసినట్టు చెయ్యండి. చూడండి, నేను వాళ్ళ శిబిరం మీదకి వెళ్తున్నాను, నేను చేసినట్టే మీరూ చెయ్యాలి. నేను, నాతో ఉన్న వాళ్ళందరూ బూరలను ఊదేటప్పుడు మీరు కూడా ఆ శిబిరం చుట్టూ బూరలు ఊదుతూ యెహోవాకు గిద్యోనుకు జయం అని కేకలు వెయ్యాలి అని చెప్పాడు. కాబట్టి అర్ధరాత్రి కాపలా కాసేవారు కాపలా సమయం మారుతూ ఉన్నప్పుడు గిద్యోను అతనితో ఉన్న 100 మంది శిబిరం చివరికి వెళ్లి బూరలు ఊది వాళ్ళ చేతుల్లో ఉన్న కుండలు పగలగొట్టారు. అలా ఆ 3 గుంపులు వాళ్ళు బూరలు ఊదుతూ ఆ కుండలు పగులగొట్టి ఎడమ చేతుల్లో దివిటిలు, కుడి చేతుల్లో ఊదడానికి బూరలు పట్టుకుని యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని కేకలు వేశారు. వాళ్ళల్లో ప్రతివాడు తన స్థలంలో శిబిరం చుట్టూ నిలబడి ఉన్నప్పుడు ఆ సైనికులు అందరూ కేకలు వేస్తూ పారిపోయారు. ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు యెహోవా ఆ శిబిరం అంతటిలో ప్రతివాని కత్తి తన ప్రక్కన ఉన్నవాని మీదకి తిప్పాడు. ఆ సైన్యం సెరేరాతు వైపు ఉన్న బెత్సిత్తా వరకు, తబ్బాతు దగ్గర ఉన్న అబెల్మెహోలా తీరం వరకు పారిపోయినప్పుడు నఫ్తాలీ గోత్రంలో నుంచి, ఆషేరు గోత్రంలో నుంచి, మనిషే గోత్రమంతటిలో నుంచి పిలుచుకువచ్చిన ఇశ్రాయేలీయులు కలిసి మిద్యానీయులను తరిమారు. గిద్యోను ఎఫ్రాయిమీయుల ఎడారి ప్రాంతం అంతటా వేగులను పంపి మిద్యానీయులను ఎదుర్కోవడానికి రండి, బెత్సరా వరకు వాగులను, యోర్ధాను నది వాళ్ళకంటే ముందుగా స్వాధీనం చేసుకోండి అని ముందే చెప్పాడు. కాబట్టి ఎఫ్రాయిమీయులంతా కూడుకుని బెత్సరా వరకు వాగులను, యోర్ధానును స్వాధీనపరుచుకున్నారు. వాళ్ళు మిద్యాను అధిపతులైన ఓరేబు, జయేబు అనే ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపారు. జయేబు ద్రాక్షల తొట్టి దగ్గర జయేబును చంపి మిద్యానీయులను తరుముకుంటూ వెళ్లారు. ఓరేబు, జయేబుల తలలు యోర్ధాను అవతల ఉన్న గిద్యోను దగ్గరికి తెచ్చారు. న్యాయాధిపతులు 8వ అధ్యాయము. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నువ్వు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చేయడానికి నువ్వు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అతనితో తీవ్రంగా వాదించారు. అందుకు అతడు, మీరు చేసినదేమిటి, నేను చేసినదేమిటి? అబియేజరు ద్రాక్షా పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడి మిద్యానీయుల అధిపతులు ఓరేబు, జయేబు మీద మీకు జయం ఇచ్చాడు, మీరు చేసినట్టు నేను చెయ్యగలనా అన్నాడు. అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వాళ్లకు కోపం తగ్గింది. గిద్యోను, అతనితో ఉన్న 300 మంది అలసట చెందినప్పటికీ మిద్యానీయుల శత్రువులను తరుముతూ యోర్ధాను దగ్గరికి వచ్చి దాన్ని దాటారు. అతడు సుక్కోతు వాళ్ళతో, నా వెంట ఉన్న ప్రజలు అలిసి ఉన్నారు, మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముతున్నాము, దయచేసి నాతో వస్తున్న వారికి రొట్టెలు ఇవ్వండి అని అడిగాడు. సుక్కోతు అధిపతులు, జెబహు సల్మున్నా అనే వాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా, నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి అన్నారు. అందుకు గిద్యోను, జెబహు సల్మున్నా మీద యెహోవా నాకు జయం ఇచ్చిన తరువాత ముళ్ళపొదలతోనూ ఎడారి కంపలతోనూ మీ శరీరాలను చీరేస్తాను అని చెప్పాడు. అక్కడ నుంచి అతడు పెనూయేలుకు వెళ్లి అలాగే వాళ్ళను అడిగినప్పుడు సుక్కోతు వాళ్ళు జవాబిచ్చినట్టు పెనూయేలు వాళ్ళు కూడా అతనికి జవాబిచ్చారు. గనుక అతడు, నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొడతాను అని పెనూయేలు వాళ్ళతో చెప్పాడు. అప్పుడు జెబహు సల్మున్నా వాళ్ళతో కూడా వాళ్ళ సైన్యాలు, అంటే తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలిన వాళ్ళు ఇంచుమించు 15,000 మంది మాత్రమే కర్మోరులో ఉన్నారు, 120,000 మంది అప్పటికే చనిపోయారు. అప్పుడు గిద్యోను నబాహుకు యుగేబ్రహకు తూర్పున దేశ సంచారణ మార్గాన శత్రు శిబిరానికి వెళ్లి, శత్రు సైన్యం నిర్భయంగా ఉన్న కారణంగా ఆ సైన్యాన్ని ఓడించాడు. జెబహు సల్మున్నా పారిపోయినప్పుడు అతడు వాళ్ళను తరిమి ఇద్దరు మిద్యాను రాజులను, జెబహును సల్మున్నాను పట్టుకుని ఆ సేననంతటినీ చెదరగొట్టాడు. యుద్ధం ముగిసిన తరువాత యోవాసు కొడుకు గిద్యోను హెరోసు ఎగువ నుంచి తిరిగి వచ్చి సుక్కోతు వాళ్లల్లో ఒక యువకుణ్ణి పట్టుకుని విచారణ చెయ్యగా అతడు సుక్కోతు అధిపతులు, పెద్దల్లో 77 పేర్లు వివరంగా చెప్పాడు. అప్పుడతడు సుక్కోతు వాళ్ల దగ్గరికి వచ్చి, జెబహు సల్మున్నా అనే వాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా, నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి అని, మీరు ఎవరి విషయంలో నన్ను దూషించారో ఆ జెబహును సల్మున్నాలను చూడండి అని చెప్పి, ఆ ఊరి పెద్దలను పట్టుకుని ముళ్ళకంపను బొమ్మజెముడును తీసుకుని వాటితో సుక్కోతు వాళ్లకు బుద్ధి చెప్పాడు. అతడు పెనీయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరి వాళ్లను చంపాడు. గిద్యోను, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎలాంటి వారని జెబహును సల్మున్నాను అడిగినప్పుడు, వాళ్ళు నీలాంటి వాళ్లే, వాళ్ళందరూ రాకుమారుల్లా ఉన్నారు అన్నారు. గిద్యోను, వాళ్ళు నా తల్లి కుమారులు, నా సహోదరులు, మీరు వాళ్ళను బ్రతకనిచ్చి ఉంటే యెహోవా జీవముతోడు మిమ్మల్ని చంపేవాణ్ణి కాదు అని చెప్పి తన పెద్ద కొడుకు యెతెరును చూసి, నువ్వు లేచి వాళ్ళని చంపు అన్నాడు. అతడు పసివాడు గనుక భయపడి కత్తిని దూయ్యలేదు. అప్పుడు జెబహు సల్మున్నాలు, వయసును బట్టి మనిషికి శక్తి ఉంటుంది గనుక నువ్వే లేచి మమ్మల్ని చంపు అన్నాడు. గిద్యోను లేచి జెబహును సల్మున్నాను చంపి వాళ్ళ ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నువ్వు మిద్యానీయుల చేతిలో నుంచి మమ్మల్ని రక్షించావు గనుక నువ్వు, నీ కొడుకు, నీ మనవడు మమ్మల్ని పరిపాలించండి అని చెప్పారు. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని పాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పాలించకూడదు, యెహోవా మిమ్మల్ని పరిపాలిస్తాడు అని చెప్పాడు. గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న చెవి పూగులను నాకు ఇవ్వండి అని మనవి చేస్తున్నాను అన్నాడు. మిద్యానీయులు ఇస్మాయేలీయులు గనుక వాళ్ళ చెవులకు పోగులు ఉన్నాయి. అందుకు ఇశ్రాయేలీయులు సంతోషంగా, మేము వాటిని నీకు ఇస్తాము అని చెప్పి ఒక బట్టపరిచి ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను దానిమీద వేశాడు. మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు, కర్ణభూషణాలు, ధూమ్రవర్ణపు దుస్తులు, ఒంటెల మెడల మీద ఉన్న గొలుసుల తూకం కాకుండా అతడు కోరిన బంగారు పోగుల బరువు 1,700 తులాల బంగారం అయ్యింది. గిద్యోను దానితో ఒక ఏపోదును చెయ్యించి తన సొంత ఊరిలో ఒప్రాలో దాన్ని ఉంచాడు. కాబట్టి ఇశ్రాయేలీయులంతా ద్రోహులై అక్కడికి వెళ్లి దానికి మొక్కి వ్యభిచారులయ్యారు. అది గిద్యోనుకు అతని ఇంటి వాళ్లకు ఒక ఉచ్చుగా అయ్యింది. ఇశ్రాయేలీయులు మిద్యానీయులను అణిచివేసిన తరువాత ఇంక వాళ్ళు తలెత్తలేకపోయారు. గిద్యోను కాలంలో దేశం 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. తరువాత యోవాషు కొడుకు యెరుబ్బయ్యలు తన సొంత ఇంట్లో నివాసం ఉండడానికి వెళ్లిపోయాడు. గిద్యోనుకు చాలామంది భార్యలు ఉన్న కారణంగా అతని కడుపున పుట్టిన వాళ్ళు 70 మంది కొడుకులు ఉన్నారు. షెకేములో ఉన్న అతని ఉపపత్ని కూడా అతనికి ఒక కొడుకును కన్నప్పుడు గిద్యోను అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు. యోవాషు కొడుకు గిద్యోను ముసలివాడై చనిపోయాడు. అబీ ఎజ్రాయిల ఒప్రాలో ఉన్న అతని తండ్రి యోవాషు సమాధిలో అతన్ని పాతిపెట్టారు. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు తమ శత్రువుల చేతిలోనుంచి తమను విడిపించిన యెహోవా దేవుణ్ణి గణపరచక, ఆయన్ని జ్ఞాపకం చేసుకోక, మళ్లీ బయలుదేవుళ్లను అనుసరించి వ్యభిచారులై బయల్పేరీతును తమకు దేవుడిగా చేసుకున్నారు. వాళ్ళు యెరుబ్బయలు అంటే గిద్యోను ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతా మరిచిపోయి అతని ఇంటి వాళ్లకు ఇచ్చిన మాట ప్రకారం ఉపకారం చెయ్యలేదు. న్యాయాధిపతులు 9వ అధ్యాయము. యెరుబ్బయలు కొడుకు అబీమెలెకు షేకెములో ఉన్న తన మేనమామల దగ్గరికి వెళ్లి వాళ్లతో, తన తల్లి పూర్వీకుల కుటుంబాల వారితో, మీరు దయచేసి షెకెము నాయకులందరూ వినేలా వాళ్లతో మాట్లాడండి. మీకేది మంచిది? యెరుబ్బయలు కొడుకుల 70 మంది మిమ్మల్ని ఏలుబడి చేయడం మంచిదా? ఒక్కడు మిమ్మల్ని ఏలుబడి చేయడం మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినేలా ఆ మాటలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు, ఇతను మన సహోదరుడు అనుకుని తమ హృదయం అబీమెలెకు వైపు తిప్పుకున్నారు. అప్పుడు వాళ్ళు బయల్బెరీతు గుడిలోనుంచి 70 తులాలు వెండి తెచ్చి అతనికి ఇచ్చినప్పుడు వాటితో అబీమెలెకు అల్లరి మూకను కూలికి పెట్టుకున్నాడు. వాళ్ళు అతని వశంలో ఉన్నవాళ్ళు. తరువాత అతడు ఒప్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లి, యెరుబ్బయలు కొడుకులు తన సహోదరులు అయిన ఆ 70 మందిని ఒక్క బండ మీద చంపాడు. యెరుబ్బయలు చిన్న కొడుకు యోతాము మాత్రమే దాక్కుని తప్పించుకున్నాడు. తరువాత షెకెము నాయకులందరూ బేత్మిల్లో ఇంటివారందరూ కలిసి వచ్చి షెకెములో ఉన్న మస్తకి చెట్టు కింద శిబిరం దగ్గర అబీమెలెకును రాజుగా నియమించారు. అది యోతాముకు తెలిసినప్పుడు అతడు వెళ్లి గెరిజీము కొండ అంచు మీద నిలబడి బిగ్గరగా పిలిచి వాళ్ళతో ఇలా అన్నాడు, షెకెము పెద్దలారా, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు. చెట్లు తమ మీద ఒక రాజును అభిషేకించుకోవాలనుకుని బయలుదేరి మమ్మల్ని ఏలమని ఒలీవ చెట్టుని అడిగాయి. ఒలీవ చెట్టు, దేవుణ్ణి మానవులను దేని వలన మనుషులు సన్మానిస్తారో అలాంటి నా నూనె ఇవ్వకుండా చెట్ల మీద రాజుగా ఉండి ఇటూ అటూ ఊగడానికి నేను వస్తానా అని వాటితో అంది. అప్పుడు చెట్లు, నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు అని అంజూరపు చెట్టును అడిగాయి. అంజూరపు చెట్ల మీద రాజుగా ఉండి ఇటూ అటూ ఊగడానికి నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను ఇవ్వకుండా నేను మానాలా అని వాటితో అంది. ఆ తరువాత చెట్లు, నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు అని ద్రాక్షావల్లిని అడిగినప్పుడు ద్రాక్షావల్లి, దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే నా రసాన్ని ఇవ్వకుండా మాని చెట్ల మీద రాజుగా ఉండి ఇటూ అటూ ఊగడానికి నేను వస్తానా అని వాటితో అంది. అప్పుడు చెట్లన్నీ, నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు అని ముళ్ళపొదతో మనవి చేసినప్పుడు, ముళ్ళపొద, మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోవాలని కోరుకుంటే నా నీడలోకి రండి, లేదా అగ్ని నాలోనుంచి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది అని చెట్లతో చెప్పింది. నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి మిద్యానీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించాడు. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒకే బండ మీద అతని 70 మంది కొడుకులను చంపినా అతని దాసీ కొడుకు అబీమెలెకు మీ బంధువు కాబట్టి షెకెము వాళ్ల మీద అతన్ని రాజుగా నియమించారు. యెరుబ్బయలకు అతని ఇంటి వాళ్లకు మీరు ఉపకారం చెయ్యకుండా అబీమెలెకును రాజుగా నియమించుకున్న విషయంలో మీరు యథార్థంగా ప్రవర్తించి ఉంటే నేడు మీరు యెరుబ్బయలు పట్ల, ఇంటి వాళ్ల పట్ల సత్యంగా యథార్థంగా ప్రవర్తించి ఉంటే అబీమెలెకును బట్టి సంతోషించండి, అతడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు గాక. అలా కాకపోతే అబీమెలెకు నుంచి అగ్ని బయలుదేరి షెకెము వాళ్ళని, బెత్మిల్లో ఇంటి వాళ్ళని కాల్చివెయ్యుగాక. షెకెము వాళ్లల్లో నుంచి, బెత్మిల్లో ఇంటి నుంచి అగ్ని బయలుదేరి అబీమెలెకును కాల్చివేయుగాక అని చెప్పాడు. అప్పుడు యోతాము తన సహోదరుడైన అబీమెలెకుకు భయపడి పారిపోయి బెయేరుకు వెళ్లి అక్కడ నివసించాడు. అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద ఏలుబడి చేశాడు. దేవుడు అబీమెలెకుకు, షెకెము నాయకులకు వైరం కలిగించే దురాత్మను వాళ్ళ మీదకి పంపాడు. అప్పుడు షెకెము నాయకులు అబీమెలెకుతో తమకున్న ఒప్పందం విషయంలో ద్రోహం చేశారు. యెరుబ్బయలు 70 మంది కొడుకులకు అబీమెలెకు చేసిన ద్రోహం మూలంగా వాళ్ళను చంపిన వారి సోదరుడు అబీమెలెకు మీదకి ప్రతిఫలం వచ్చేలా దేవుడు ఈ విధంగా చేశాడు. అతడు తన సహోదరులను చంపేలా అతన్ని బలపరిచిన షెకేము నాయకుల మీదకి కూడా ఆ నరహత్య ఫలం వచ్చేలా ఆయన చేశాడు. షెకేము యజమానులు కొండ శిఖరాల మీద అతని కోసం మాటుగాళ్లను ఉంచి ఆ దారిలో వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ దోచుకున్నారు. అది అబీమెలెకుకు తెలిసింది. ఎబేదు కొడుకు గాలు అతని బంధువులు షెకేముకు చేరినప్పుడు షెకేము పెద్దలు అతన్ని ఆశ్రయించారు. వాళ్ళు పొలాల్లోకి వెళ్లి ద్రాక్షాపళ్ళు ఏరుకుని వాటిని తొక్కి కృతజ్ఞతార్పణం చెల్లించి తమ దేవుళ్ళ మందిరములోకి వెళ్లి పండగ చేసుకున్నారు. వారు అన్నపానాలు పుచ్చుకుంటూ అబీమెలెకును దూషించినప్పుడు ఎబేదు కొడుకు గాలు ఇలా అన్నాడు, అబీమెలెకు ఎంతటివాడు, షెకేము ఎంతటివాడు, మనం అతనికెందుకు దాసులం కావాలి? అతడు యెరుబ్బయలు కొడుకు కాడా, జెబులు అతను ఉద్యోగి కాడా? షెకేము తండ్రి హామోరుకు చెందిన వాళ్ళను సేవిస్తాం గాని మనం అబీమెలెకుకు దాసులుగా ఎందుకుండాలి? ఈ ప్రజలు నా ఆధీనం ఉంటేనా నేను అబీమెలెకును కూలదూసేవాణ్ణి గదా అని అబీమెలెకుతో, నీ సైన్యాన్ని బయలుదేరి రమ్మను అనేవాణ్ణి గదా అన్నాడు. ఎబేదు కొడుకైన గాలు మాటలు ఆ పట్టణ ప్రధాని జెబులు విన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. అప్పుడతడు అబీమెలెకు దగ్గరికి రహస్యంగా మనుషులను పంపి, ఎబేదు కొడుకు గాలు అతని బంధువులు షెకేముకు వచ్చారు, వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఈ పట్టణాన్ని రెచ్చగొడుతున్నారు, కాబట్టి ఈ రాత్రి నువ్వు నీతో ఉన్న మనుషులు లేచి పొలంలో మాటు వెయ్యండి, ప్రొద్దున సూర్యుడు ఉదయించగానే నువ్వు త్వరగా లేచి పట్టణం మీద దాడి చెయ్యాలి. అప్పుడు అతడు అతనితో ఉన్న మనుషులు నీ మీదకు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు నువ్వు సమయం చూసి వాళ్లకు చెయ్యవలసింది చెయ్యవచ్చు అని కబురు పంపాడు. అబీమెలెకు అతనితో ఉన్న మనుషులందరూ రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకేము మీద దాడి చెయ్యడానికి పొంచి ఉన్నారు. ఎబేదు కొడుకు గాలు బయలుదేరి పట్టణం ద్వారం దగ్గర నిలిచి ఉన్నప్పుడు అబీమెలెకు అతనితో ఉన్న మనుషులు పొంచి ఉన్న చోటు నుండి లేచారు. గాలు ఆ మనుషులను చూసి జెబులుతో, ఇదిగో మనుషులు కొండ శిఖరాల మీద నుంచి దిగి వస్తున్నారు అన్నప్పుడు జెబులు, కొండల నీడలు నీకు మనుషుల్లా కనిపిస్తున్నాయి అన్నాడు. అప్పుడు గాలు, చూడు ఆ ప్రాంతంలోని ఉన్నత స్థలం నుంచి మనుషులు దిగి వస్తున్నారు, ఒక గుంపు శకునుగాళ్ళ మస్తకీ వృక్షపు దారిలో వస్తూ ఉంది అన్నాడు. జెబులు అతనితో, మనం అతన్ని సేవించడానికి అబీమెలెకు ఎవడు అని నువ్వు చెప్పిన గొప్పలు ఏమైనాయి? వీళ్ళు నువ్వు తృణీకరించిన మనుషులు కాదా? ఇప్పుడు వెళ్లి వాళ్లతో యుద్ధం చెయ్యి అన్నాడు. గాలు షెకేము నాయకులను ముందుకు నడిపిస్తూ బయలుదేరి అబీమెలెకుతో యుద్ధం చేశాడు. అబీమెలెకు అతన్ని తరమగా అతడు అతని ఎదుట నిలువలేక పారిపోయాడు. చాలామంది గాయపడి పట్టణం ద్వారం వరకు కూలారు. అప్పుడు అబీమెలెకు అరూమాలో ఉన్నాడు. గాలును అతని బంధువులను షెకేములో నివాసం ఉండకుండా జెబులు వాళ్ళని తోలివేశాడు. తరువాతి రోజు ప్రజలు పొలాల్లోకి బయలుదేరి వెళ్లారు. అది అబీమెలెకుకు తెలిసినప్పుడు అతడు తన మనుషులను మూడు గుంపులుగా చేసి వాళ్లను ఆ పొలంలో మాటుగా ఉంచాడు. అతడు చూస్తుండగా ప్రజలు పట్టణం నుంచి బయలుదేరి వస్తున్నారు గనుక అతడు వాళ్ల మీద పడి వాళ్ళని చంపేశాడు. అబీమెలెకుకు అతనితో ఉన్న గుంపులు ముందుకు వెళ్లి పట్టణ ద్వారం దగ్గర నిలిచి ఉన్నప్పుడు ఆ రెండు గుంపులు పరిగెత్తి పొలాల్లో ఉన్న వాళ్ళందరినీ మట్టుపెట్టారు. ఆ రోజంతా అబీమెలెకు ఆ ఊరి వారితో యుద్ధం చేసి ఊరిని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న మనుషులను చంపి పట్టణాన్ని పడగొట్టి ఆ ప్రాంతమంతా ఉప్పు చల్లించాడు. షెకేము గోపుర నాయకులు ఆ వార్త విని ఏల్ బెరేతు గుడికోటలోకి చొరబడ్డారు. షెకేము నాయకులంతా అక్కడ పోగుపడి ఉన్న సంగతి అబీమెలెకుకు తెలిసి అతడు అతనితో ఉన్న మనుషులందరూ సల్మోను కొండ ఎక్కారు. అబీమెలెకు గొడ్డలి చేత పట్టుకుని ఒక పెద్ద చెట్టు కొమ్మ నరికి ఎత్తి భుజంపై పెట్టుకుని, నేనేం చేస్తున్నానో అదే మీరు కూడా చెయ్యండి అని తనతో ఉన్న మనుషులతో చెప్పాడు. అప్పుడు ఆ మనుషులందరూ ప్రతివాడు ఒక్కొక్క కొమ్మ నరికి అబీమెలెకు చేసినట్టుగానే ఆ కోట దగ్గర వాటిని పేర్చి వాటితో ఆ కోటను తగలబెట్టారు. అప్పుడు షెకేము గోపుర యజమానులు, వాళ్ళల్లో ఉన్న స్త్రీ పురుషులు ఇంచుమించు 1,000 మంది చనిపోయారు. తరువాత అబీమెలెకు తేబేసుకు వెళ్లి తేబేసును ముట్టడించి దాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టణం మధ్యలో ఒక బలమైన గోపురం ఉంది. స్త్రీ పురుషులు పట్టణపు యజమానులు అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదికి ఎక్కారు. అబీమెలెకు ఆ గోపురం దగ్గరికి వచ్చి దాని మీద యుద్ధం చేసి అగ్నితో దాన్ని కాల్చడానికి ఆ గోపుర ద్వారం దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగలి రాయిని పడేసినందువల్ల అతని పుర్రె పగిలింది. అప్పుడతను తన ఆయుధాలు మోసే సేవకుణ్ణి కంగారుగా పిలిచి, ఒక స్త్రీ నన్ను చంపిందని నన్ను గూర్చి ఎవరు అనుకోకుండా నీ కత్తి దూసి నన్ను చంపు అని చెప్పాడు. ఆ సేవకుడు అతన్ని పొడవగా అతడు చచ్చాడు. అబీమెలెకు చనిపోయాడని ఇశ్రాయేలీయులకు తెలియగానే ఎవరి చోటికి వారు వెళ్లారు. ఆ విధంగా అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపడం వల్ల తన తండ్రికి చేసిన ద్రోహాన్ని దేవుడు మళ్లీ అతని మీదకి రప్పించాడు. షెకేము వాళ్ళు చేసిన ద్రోహం అంతటినీ దేవుడు వాళ్ల తలల మీదకి మళ్లీ రప్పించాడు. యెరుబ్బయలు కుమారుడు యోతాము శాపం వాళ్ల మీదకి వచ్చింది.